స్త్రీమైన ఆత్మ బంధువులారా,
కృష్ణుడు ఏమన్నాడంటే అందరూ నాకు నమస్కారాలు పెడుతున్నారు, నేను కూడా కొంతమందికి నమస్కారం పెడతా ఉంటానని చెప్పాడు. చాలామంది నమస్కారాలు పెడతా ఉంటారు నాకు, నేను కూడా కొంతమందికి పెడతా ఉంటాను, నాకు అలవాటు ఉంది నమస్కారం పెట్టవాడు. ఏంటో అయ్యా, నువ్వు ఎవరికి పెడతావని అడిగారు భగవంతుని. అడిగితే ఇతరులు యొక్క క్షేమం నిరంతరం ఎవరు కోరుతున్నారు, ఇతరులు దుఃఖ పెట్టకుండా ఇతరుల సంతోషం కోసం ఎవరైతే నిరంతరం పనిచేస్తున్నారు, ఇతరుల యోగక్షేమాల కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళకి నాకు నిరంతరం వాళ్ళకి నమస్కారం పెట్టాలనిపిస్తానని భగవంతుడు చెప్పాడు. నాకు కొంతమంది పెడుతున్నారు, నేను కూడా ఇతరులకు పెడతాను నమస్కారం. ఎవరికి పెడతాను, ఎవడైతే తోటి మానవుల కోసం, వాళ్ళ యోగం కోసం, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ సంతోషం కోసం ఎవరైతే నిరంతరం కృషి చేస్తున్నారో అటువంటి జీవులకి నేను కూడా నమస్కారం పెట్టాలనిపిస్తుంది, అనిపించడమే కాదు పెడతానని కూడా కృష్ణుడు చెప్పాడు. అందుచేత మనకి భగవద్గీతలో చెప్పిన సారాంశం ఏంటంటే దేహాభిమానాన్ని తగ్గించుకోమని. ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ డన్ దట్, అది చేశాను ఇది చేశాను ఇలా అనుకుంటాను ఉంటాం. ఎప్పుడు ముక్కులో గాలి బయటకు వెళ్ళిపోతుంది, ఈ తుక్కుని తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు. ఎంతేపు మనకు పనికి పాటు లేదు. ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ డన్ దట్, నేను ఇది చేశాను అది చేశాను, ఐ హ్యావ్ డన్ దట్, ఐ హ్యావ్ డన్ దిస్, ఇది చేశాను అది చేశాను ఇలా అహంకారం పెట్టుకోవడం, కర్తృత్వం పెట్టుకోవడం, ఈ కర్తృత్వంతో ఊరేగింపడం. మానవ స్వభావం ఎలా ఉంటుందంటే ఆ దేవుని పూజించడం కాదు, వాడు అహంకారాన్ని మనం పూజిస్తుంటే వాడు మనం మంచివాళ్ళు అంటాడు. వాడు అహంకారాన్ని మనం పూజించకపోతే మంచివాళ్ళు కాదంటాడు. మానవ స్వభావం అని తెలుసుకోండి. దేహాభిమానాన్ని తొలగించుకోమని భగవద్గీతలో రిపీటెడ్గా చెప్పాడు. అంచేత బ్రహ్మదేవుడు అంటే ఎవడు, విష్ణుదేవుడు అంటే ఎవరు, శివదేవుడు అంటే భగవంతుడే బ్రహ్మదేవుడి రూపంలో ఉన్నాడు, భగవంతుడే విష్ణు రూపంలో ఉన్నాడు, భగవంతుడే శివుడి రూపంలో ఉన్నాడు. కానీ శివుడు వేరు కాదు, విష్ణు వేరు కాదు, ఈయన ముగ్గురు రూపంలో ఉన్నాడు భగవంతుడే. అంచేత మీరు ఎవరిని ఆరాధించినా ఎవరికి నమస్కరించినా అది భగవంతుడికే చెల్లుతుంది. మనకి అహంకారం ఎక్కువ ఉంటుంది, పొగరుబోత్తనం ఎక్కువ ఉంటుంది, కర్తృత్వం ఎక్కువ ఉంటుంది, ఇదంతా నా వల్ల అవుతుందని మనం అనుకుంటాం. అర్జునుడు అంత పెద్ద మన భారతదేశంలో పుట్టినటువంటి పెద్ద వీరుల్లో, గొప్ప వీరుల్లో, గొప్పవాళ్ళు అంటే గొప్ప ధైర్యంగా పోరాటాలు చేసిన వాళ్ళు, పోరాట పట్టుకున్న వాళ్ళు అర్జునుడు ఒకడు. మామూలు సామాన్య మానవుడు కదా అర్జునుడు, వీరోచితంగా పోరాడగలడు. అటువంటి అర్జునుడిని పట్టుకుని కృష్ణుడు ఏమన్నాడంటే, కౌరవులను భగవంతుడే చంపేశాడు, నువ్వేమీ చంపక్కర్లేదు, భగవంతుడు చేసిన పని భగవంతుడి యొక్క సంకల్పాన్ని అనుసరించి నీ శక్తిని ఉపయోగించి నువ్వు గౌరవాన్ని పొంది అంతకంటే ఏం లేదు. భగవంతుడు ఎవరినైతే చంపాడో వాడినే నువ్వు చంపుతున్నావు. ఏ కౌరవుని చంపాను అలా అహంకారం పెట్టుకోద్ది. భగవంతుడు ఎవరినైతే చంపాడో, కౌరవుని నువ్వు చంపడం కాదు, భగవంతుడు చంపే ఉంచాడు, భగవంతుడు చంపిన వాడినే నువ్వు చంపుతున్నావు. అయితే భగవంతుడి సంకల్పానికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి నీకు చేత వస్తుంది. భగవంతుడే చంపాడు వాడు, నేను చంపాడు నీకు అనిపిస్తుంది కర్తృత్వం ఉండటం వల్ల. కర్తృత్వం లేకపోతే ఇదంతా భగవంతుడే చేశాడని అనుభవం నీకు.
అయితే ఈ విషయాలు నోటితోడు చెప్పుకోవడం తేలిక, అంటే అనుభవంలోకి రావటం చాలా కష్టం. నోటితోడు చెప్పడం చాలా తేలిక, అది అనుభవంలోకి రావటం చాలా కష్టం. దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే కానీ అనుభవంలోకి రావు. బ్రహ్మముకు రెండు రూపాలున్నాయి, ఒకటి సాకారం, రెండు నిరాకారం. గీతలో కృష్ణుడు ఏమనంటే, నిరాకారాన్ని ఆరాధించడం, నిరాకారాన్ని పూజించడం, నిరాకారాన్ని జపించడం చాలా కష్టం, మీరు చేయగలిగితే మంచిదే. సాకారాన్ని ఆరాధించినా భగవంతుడికే చెందుతుంది, నిరాకారాన్ని ఆరాధించినా భగవంతుడికే చెందుతుంది. కృష్ణుడు చెప్పాడు ఒక చోట, మీ గురువుని మిమ్మల్ని అనుగ్రహిస్తే నా అనుగ్రహం గురువు వెనకాల ఉంటుందని చెప్పాడు. ఒకవేళ మీ గురువుని మిమ్మల్ని అనుగ్రహించాడు అనుకోండి, ఆ అనుగ్రహం వెనకాల నా అనుగ్రహం కూడా ఉంటుంది. నా అనుగ్రహం గురువు కంటే వేరు కాదు. మీ గురువుని మిమ్మల్ని అనుగ్రహిస్తే నేను కూడా మిమ్మల్ని అనుగ్రహించినట్టే, మీ గురువు వేరు కాదు నేను వేరు కాదని భగవంతుడు గీతలో చెప్పాడు. ఇంతకీ అటు నుంచి ఇటు తిరిగి వచ్చినా, ఇటు నుంచి అటు తిరిగి వచ్చినా ఏమిటంటే, ఆ దేహాభిమానాన్ని తగ్గించుకోండి. జ్ఞానం మంచిదే, విపరీత జ్ఞానం మంచిది కాదన్నారు స్వామివారు. జ్ఞానం మంచిదే కానీ విపరీత జ్ఞానం మంచిది కాదు. విపరీత జ్ఞానం ఏంటి, నువ్వు ఆత్మవు, నువ్వు ఆత్మతో తాదాత్యం పొందుతుంది జ్ఞానం. విపరీత జ్ఞానం ఏంటంటే దేహాన్ని ఆత్మ అనుకోవటం విపరీత జ్ఞానం. కొంతమంది ఇంకేం లేదు, ఏమి దేహం ఒకటే నిజం అనుకుంటారు, ఇంకేది నిజం కదా, వాళ్ళకి దేహమే నిజం, వాళ్ళ చిన్నదే నిజం, ఇంకేమీ లేదు, వాడు ఏది తింటే అదే నిజం. వాళ్ళు వాళ్ళు తినేసి ఊరుకోరు, ఎలా మనం సుఖంగా తింటున్నా, ఎలా సుఖంగా ఎంతమంది తింటున్నారే, మనం గొప్పవాళ్ళం కాబట్టి మనం సుఖంగా తింటున్నాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తినేసి పక్కన పడి ఉన్నా పర్వాలేదు వాళ్ళు. అందుచేత వాళ్ళకి దేహమే ఆత్మ, దేహమే చైతన్యం, దేహం తప్పి ఇంకేళ్ళకి ఏమి అక్కర్లేదు వాళ్ళకి. కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు,
ఇల్లరకం వచ్చిన అల్లుడు ఆ ఇంటి చుట్టూరు ఎలా తిరుగుతూ ఉంటాడో దేహాభిమానం ఉన్నాడు దేహం చుట్టూరు తిరుగుతూ ఉంటారు.
ఇల్లరకం వచ్చిన అల్లుడు ఇంటి చుట్టూరు ఎలా తిరుగుతూ ఉంటాడో దేహాభిమానం ఉన్నాడు, ఇంకో పని పాటు లేదు, వాడు దేహం చుట్టూరే తిరుగుతాడు. ఒకవేళ ఏదైనా మంచి పని చేసిన మీకు కనిపించినా ఆడ అహంకారాన్ని పూజించుకోవడానికి కానీ ఇంకో సదుద్దేశంతో సహృదయంతో అవుట్ ఆఫ్ లవ్ అవుట్ ఆఫ్ కంపాషన్ అవుట్ ఆఫ్ గ్రేస్ మటుకు చేయడు. దేహాభిమానం ఉన్నాడు మటుకు సౌహృదంతో చేయడు. ఒకవేళ మంచి పని చేసినట్టు మనకు కనిపించినా గొప్పల కోసం లేకపోతే ఖ్యాతి కోసం గౌరవం కోసం ఈ ప్రకృతి కోసమే చేస్తాడు, కానీ ఈశ్వరుడు అనుగ్రహం పొందడం కోసం భగవంతుడు సంతోషించే పనులు వాడు చేయడు ఆడ అహంకారం ఉబ్బించుకోవడం కోసం చేస్తాడు. ఇంకా విషయాలు మనకు అనవద్దు. భగవంతుడు ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని మనం చేసుకుడుకోవడం, వద్దని పని మానేయటం, మిగతా విషయాలు మనకు అనవసరం. స్వామివారు అంటారు భాగవతంలో, మనం ఇప్పుడు చెరుకు రసం తాగామనుకోండి, చెరుకు రసం తాగిన తర్వాత వెంటనే చెరుకు పిప్పి తింటే ఎలా ఉంటుందో, చెరుకు రసం తాగిన వెంటనే చెరుకు పిప్పి తింటే ఎలా ఉంటుందో. అదేవిధంగా ఆత్మజ్ఞానం పొందిన వాడికి ఆత్మసాక్షాత్కారం పొందిన వాడికి విశేషకాలు కూడా అలాగే ఉంటాయని చెప్తారు. నేననే తలంపు నాకు తెలుస్తుంది, నేను అనే తలంపు నాకు తెలుస్తుంది, లోపల ఏదో ఆత్మ అంటున్నారు అది తెలియటం లేదని. అంటే నేను నేనైనా ఒక తలంపు తెలుస్తుంది, లోపల ఏదో ఒకటి నాకు నేనుగా వ్యక్తమవుతుంది. ఆ శరీరం పుట్టినప్పుడు తెలుస్తుంది, శరీరం చనిపోయినప్పుడు తెలుస్తుంది, కానీ శరీరం చనిపోయిన తర్వాత నేను ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడో వాడు కనపడటం లేదని. అంటే భగవాన్ ఏమంటున్నారంటే ఈ శరీరం డెడ్ అవ్వటం వాడి ప్రయాణం చేయటం ఇవన్నీ వ్యవహారిక విషయాలు అయ్యా, అసలు సత్యం నగ్న సత్యం ఈ నేను కాదు. నువ్వు ఏదైతే నువ్వు నేను అంటున్నావో అది అసలు సత్యం కాదు, అది నగ్న సత్యం కాదు, అది పారమార్థిక సత్యం కాదు, ఈ వ్యవహారిక సత్యం. ఈ శరీరం మరణించడం ఎంత నిజమో ఆ నేను ప్రయాణం చేయటం కూడా అంతే నిజం. ఇవన్నీ ప్రకృతిలోని విషయాలు. నువ్వు ఏదైతే ఇప్పుడు నీకు నేనుగా వ్యక్తమవుతుందో అది శరీరం మరణించాక ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తున్న రేటు నీ కళ్ళకు కనిపించకపోయినా అది ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసి దాని వాసన దాని అలవాటును బట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది, దాని అలవాటును బట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది అని రమణ మహర్షి గారు ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ చార్మింగ్ వర్డ్ అక్కడ చెప్తారు. చాలా వండర్ఫుల్గా ఉంటుంది మీకు మాట. ఇవి శరీరం చనిపోయిన తర్వాత ఇప్పుడు జీవుడు ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడంటే ఇప్పుడు భగవాన్ అన్నారు ఎవరే సుబ్బారాయుడు ఏమో కూడా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో వచ్చే జన్మలో కూడా నువ్వు అలాగే సిద్ధమవుతావని చెప్తాడు. వచ్చే జన్మ కూడా నీకెందుకు, వచ్చే జన్మ వస్తున్నాడు మాకు నిజమే, ఈ శరీరం పుట్టడం ఎంత నిజమో మరణించడం ఎంత నిజమో మళ్ళీ నీకు వచ్చి జీవుడికి వచ్చే జన్మ కూడా వస్తుంది అది ఖాయమే. కానీ వచ్చే జన్మ రావటం నీకేం ఉపయోగం లేదు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నీకు ఎన్ని కోపతోపాలు ఉన్నాయో, నీకు ఎన్ని కామక్రోధాలు ఉన్నాయో, నీకు ఎన్ని రాగద్వేషాలు ఉన్నాయో, ఇతరులను చూసిన ఎలా అసూయ పడుతున్నావు, నీకు ఎంత సామర్థ్యం ఉందో, వచ్చి ఇప్పుడు సాధన చేసి అవి పోగొట్టుకుంటే నువ్వు అభివృద్ధి అవుతావు, కానీ వచ్చే జన్మలో నువ్వేం సాధన చేయకపోతే ఈ సుబ్బారాయుడు సుబ్బారాయుడు అలాగే వచ్చే జన్మలో కూడా సిద్ధం అవుతాడని చెప్పాడు. రోజుగా ఫాలో అవ్వండి, మీ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో వచ్చే జామ్లో కూడా అలాగే ఉంటానట, వచ్చే జామ్లో ఏదైనా అయిపోతానో ఏమీ అవ్వు అని చెప్పారన్న. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను వచ్చే జామ్లో కూడా అలాగే ఉంటాను. ఎప్పుడు వచ్చే జామ్లో గొప్ప జన్మ వస్తున్నాక ఈ జన్మలో నా రాగద్వేషాలు తగ్గించుకుంటే, విషయానందం నుంచి ఆత్మానందంలోకి నేను మళ్లించబడితే, ఈ శరీరాన్ని ఈ మనస్సుని ఉపయోగించుకుని శాస్త్రాన్ని ఉపయోగించుకుని ఈ సత్పురుషుని ఉపయోగించుకుని సత్సంగం ఉపయోగించుకుని ఆడు భగవంతుడు వాసుదేవుడు కాను భగవద్గీతలో భగవంతుడు వాసుదేవుడు కృష్ణుడు ఒక చోట రెచ్చిపోతాడు. భాగవతంలో రెచ్చిపోయి అంటాడు ఏదో వైకుంఠం అనుకుంటున్నారు మీరు కైలాసం అంటున్నారు, సజ్జనుల యొక్క పాదాల దగ్గర కూర్చుంటే వైకుంఠం కూడా మీకు చప్పచప్పగా కనిపిస్తుంది అన్నాడు. ఏంటి భగవంతుడు కూడా ఇలా రెచ్చిపోయి చెబుతున్నాడు ఏంటి అనిపిస్తుంది. అంటే ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు, ఆత్మానుభవం పొందిన వాడు, సత్యానుభవం పొందిన వాడు, అంటే ఏ వస్తువునైతే సృష్టి అంతా వ్యాపించిందో ఆ వస్తువును అనుభవైకవేద్యం చేసుకున్నవాడు పాదాల దగ్గర మీరు కూర్చుంటే మీ పురాణాలు చెప్పే వైకుంఠాలు ఈ కైలాసాలు కూడా చప్పచప్పగా కనిపిస్తావయ్యా సత్పురుషుల పాదాలు అటువంటి అన్నాడు గీతల కృష్ణుడు. భగవంతుడు కూడా ఒకసారి తమ్ములు రెచ్చిపోయి చెప్తాడు భాగవతుడు. అంటే జ్ఞానులకు అంత ప్రాముఖ్యత ఇచ్చి చెప్పాడు. అయితే జ్ఞానం యొక్క వైభవం భగవంతుడికి తెలియకపోతే మీకు తెలుస్తున్నా నాకు తెలుస్తుంది. భగవాన్ శరీరానికి రుగ్మత వచ్చి ఆ శరీరం మరణించే టైంలో ఒక ముసలమ్మ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది భగవాన్ ఎదురుకుండా. అమ్మా ఎందుకమ్మా నువ్వు అలా కన్నీళ్లు కాలుస్తున్నావు అని భగవాన్ అడుగుతారు. నేనేం కన్నీళ్లు కాల్చినా ఒకటే కారణం ఉంది, మీకు నేనేం సహాయం చేయలేకపోతున్నాను. అది గురుభక్తి. గురువు ఒక్కడే, అదే చైతన్యం, అదే ఆత్మ, అదే భగవంతుడు. అయితే రూపాలు తేడా, వస్తువు ఒకటే రూపాలు తేడా. కానీ మనకు రూపబుద్ధి ఉంది కాబట్టి ఒక రూపానికి మనం ఆకర్షించబడతాం. రామకృష్ణుడో రాముడో రమణుడో లేకపోతే వశిష్ఠుడో మరొకరు మరొకరు, కానీ సబ్జెక్ట్ ఒకటి. అంటే వీడేమంటున్నాడంటే, ఇప్పుడు ఏదైతే నేను ఆ నేను తెలుస్తుంది, లోపలంతా ఏదో ఉందంటున్నారు, ఆత్మ ఉందంటున్నారు, చైతన్యం అంటున్నారు, అదేమి నాకు తెలియటం లేదంటే అసలు సత్యం అదే. లోపల నీ హృదయంలో ఉంది అసలు సత్యం. ఇప్పుడు ఏదైతే నేను నేను అంటున్నావో ఆ నేనికి ఇంకా పనికి పోతలేదు. ఒక గాఢ నిద్రలో మటుకు 4 గంటల 5 గంటల పక్కన పడి ఉంటుంది. తర్వాత ఇంకా మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ సాయంత్రం నిద్రపోయే వరకు దేహం చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. ఆ దేహం కూర్చుంటే కూర్చుంటుంది, నుంచుంటే నుంచుంటుంది, నడిస్తే నడుస్తుంది. ఆ దేహాన్ని ఎవరైనా విమర్శిస్తే కుంగిపోతుంది, పొగిడితే ఏరిగి కూర్చుంటుంది. ఆ దేహాన్ని ఈ దేహాభిమానం మనం పొగిడేమనుకున్న పొగిడితే ఏంటో కూర్చుంటాడు. అట్లా మనం ఏదైనా విమర్శిస్తామనుకుని ఆవనం పెట్టిన ముఖంలో ఆవనం పుచ్చుకున్న ముఖంలో పెడతాడు. ఇంకా నా నేనికి ఇంకో పని పోవటం లేదు. ఆ దేహం చుట్టూరు తిరుగుతుంటుంది, ఎవరికి వచ్చిన అల్లుళ్ళగా. ఆ దేహాభిమానం అటువంటిది. ఇంకా బుద్ధిని మళ్ళీ పని పోవటం లేదు. మీరు చాలా సంపాదించారంటే ఆడు సంపాదిస్తాడు. ఆడు సంపాదించిన ఉంటాడు తినడం, కానీ మీరు బాగా సంపాదించారని ఎవరైనా సంపాదించడం అంటాను చాలా సంతోషిస్తాడు. ఆ సంతోషించేది ఈ మిథ్య నేను. అంటే పుంగిపోయేది ఈ మిథ్య నేనే, పుంగిపోయేది ఈ మిథ్య నేనే. అంటే ఈ నేను ప్రయాణం చేస్తున్నావయ్యా, ఆ ప్రయాణాలకి ఏంటి లేవు. ఒకవేళ ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో శరీరం ధరించిన ఈ సుబ్బారాడు అలాగే ఉంటాడు, కానీ ఇడేం మారడు. అంటే పుంగిపోయేది ఈ మిథ్య నేనే, పుంగిపోయేది ఈ మిథ్య నేనే. అంటే ఈ నేను ప్రయాణం చేస్తున్నావయ్యా, ఆ ప్రయాణాలకి ఏంటి లేవు. ఒకవేళ ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో శరీరం ధరించిన ఈ సుబ్బారాడు అలాగే ఉంటాడు, కానీ ఇడేం మారడు. శరీరం చనిపోవటం నీ కళ్ళతో చూస్తున్నావు. శరీరం తను చనిపోయిన తర్వాత ఏదైతే ప్రయాణం చేస్తుందో నీ కళ్ళకు కనపడటం లేదు నువ్వు అంటున్నావు. కళ్ళకు కనపడినా ఒకటే, కళ్ళకు కనపడిన ఒకటే, వాళ్ళు ఏం మార్పు ఉండదు. వాడు మళ్ళీ దేహం ధరిస్తాడు, ఏదో దేహం ధరిస్తాడు, దేహం ధరించినా అలాగే ఉంటాడు. అంటే అది కాదు, వర్తమాన కాలాన్ని నువ్వు బాగు చేసుకో, వర్తమాన కాలాన్ని నువ్వు అభివృద్ధిలోకి రావడం చేసుకో. ఈ అభివృద్ధి నీకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాని వర్తమాన కాలానికి గాలి వదిలేసి వర్తమాన కాలంలో ఆధ్యాత్మిక నువ్వు అభివృద్ధిలోకి రావడం మానేసి వచ్చే జన్మ మీద నాకు గొప్ప జన్మ వస్తుంది అనుకుంటే అది పొరపాటువే, అలా రానే రాదు. అంటే ఇప్పుడు ఈ జన్మలో నీకు కామక్రోధాలు ఎన్ని ఉన్నాయి, వచ్చే జన్మలో అన్ని కామక్రోధాలు ఉంటాయి. శరీరం పడిపోయిన తర్వాత కొంతమంది కైలాసానికి వెళ్ళొచ్చాం, కొంతమంది వైకుంఠానికి వెళ్ళొచ్చాం, కొంతమంది పుణ్యలోకాలకు వెళ్ళొచ్చాం, కొంతమంది పాపలోకాలకు వెళ్ళొచ్చాం. ఆయన అనుభవిస్తే పోతాయి, మళ్ళీ శరీరం వస్తుంది. అవన్నీ కూడా సాధనకు పనికొచ్చే లోకాలు కాదు, అవన్నీ భోగలోకాలు. అయ్యా మళ్ళీ శరీరం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే గొప్పగా ఉంటావు అనుకోకు, ఇప్పుడు ఎలా ఉన్నావో అప్పుడు ఎలా ఉంటావు. ఆ క్లారిటీ చూడండి, చెప్పటం క్లారిటీ చూడండి. అంటే ఏదో ఇది కనిపిస్తుంది, అది కనిపించడం ఆగోడం ఏంటిరా, నువ్వు బాగుపడే విధానం చూసుకో. ఎన్నాడు పోతుంది ఏమైనా 1000 సంవత్సరాలు ఉంటావు నువ్వు, అది నువ్వు బాగుపడే విధానం చూసుకో. ఏదైతే ఇప్పుడు నువ్వు నేను 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 అంటున్నావు అది నిజం కాదు, అది కూడా ఒక తలంపి, అది కూడా ఒక భావనే. అయితే అది ఏంటంటే శరీరం చుట్టూరు జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా చాలా బాగున్నారనుకోండి, బాగా ఉన్నారంటే సంతోషిస్తున్నది. ఏంటంటే మీ శరీరం బాగుంటే అది సంతోషించడం ఏంటి అంటే మీ శరీరంతో తాదాత్యం పొందుతాను కాబట్టి సంతోషిస్తుంది. మీరు అగ్నిగా ఉన్నారంటే అది దుఃఖపడుతుంది. ఏంటంటే దాని శరీరంతో తాదాత్యం పొందడం తప్పించింది, దానికి ఇంకో పని లేదు. ఇంకో శరీరం మీరు చనిపోయి మీ శరీరం చనిపోయి ఇంకో జన్మలోకి వెళ్ళినా అది కూడా మళ్ళీ శరీరంతో తాదాత్యం పొందుతూ ఉంటుంది. ఏదైతే మీకు శరీరంతో తాదాత్యం పొందుతుంటే వాడే జీవుడు, వాడే అహంకారం, వాడే అహంభావన, వాడే చిజ్జడి గ్రంథి, వాడే నరకాసుడు. ఆ నరకాసుడు మీరు కేవలం స్వయం కృషి వల్ల చంపలేరు. నారాయణుడు సహాయం, భగవంతుడి యొక్క సహాయం, నారాయణుడి యొక్క సహకారం అవసరం. మీ ప్రయత్నం అవసరమే, మీ వివేకం కూడా అవసరమే. కృష్ణుని అంటాడు భాగవతంలో వివేకం, వివేకం అంటారు, వివేకం అంటే ఏమైనా మీకు అర్థమైందా అన్నాడు. అందుకే దంపుడు పాటల కింద వివేకం వివేకం అంటారు. అది వివేకం అంటే ఏమిటి, అది వివేకం అంటే నీకేమన్నా తెలిసిందే అని కృష్ణుడు ప్రశ్న అడిగి బహుశా ఉద్ధవుడతో చెప్తాడు. వివేకం అంటే ఏంటి, ప్రపంచంలో మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది, ప్రపంచంలో మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది. మీ తెలివితేట ఉపయోగించి, మీ ప్రజ్ఞ ఉపయోగించి ఏది మంచి ఏది చెడ్డని జాగ్రత్తగా మీ బుద్ధితో గ్రహించి. అంటే కృష్ణుడు చెప్పేది అంటే ఇప్పుడు పురుషులందరూ గడ్డాలు తీసుకుంటారు, గడ్డాలు బ్లేడ్తోటి తీసుకుంటారు, కానీ ఎవరు గడ్డపారతోటి తీసుకోరు. గొడ్డలతోటి గడ్డపారతోటి ఎవరు గడ్డాలు తీసుకోరు. గడ్డ గొడ్డలతోటి ఎవరైనా మీరు గడ్డను తీసుకోవడం చూసారా? కచ్చిపేడతోటి తీసుకుంటారండి ఎవరైనా? కచ్చిపేడతోటి తీసుకొని గడ్డం, గొడ్డలతోటి తీసుకొని గడ్డపారతోటి గడ్డాలు తీసుకొని బ్లేడులతోటి తీసుకుంటారు. అంటే చిన్న వస్తువు బ్లేడు అంటే గొడ్డలు పెద్ద వస్తువును కొడుతుంది, కానీ గడ్డ మీద చిన్న చిన్న వెంట్రుకలు గడ్డం అది తీయలేదు, ఏది గొడవలు తీయలేదు, బ్లేడే చేస్తుంది. అంటే కొన్ని కొన్ని సూక్ష్మ విషయాలను అర్థం చేసుకోవడానికి సూక్ష్మ బుద్ధి ఉండాలి. స్థూల బుద్ధి సూక్ష్మ విషయాన్ని అర్థం చేసుకోలేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మీ సటిలకు సూక్ష్మంగా ఉన్న విషయాన్ని మీకు అర్థం చేసుకోవాలంటే మీకు సూక్ష్మ బుద్ధి ఉండాలి. స్థూల బుద్ధి ఉన్నవాడు గడ్డపార ఏదో లేకపోతే గడ్డాన్ని గీయలేదు. స్థూల బుద్ధి ఉన్నవాడు సూక్ష్మ విషయాన్ని అర్థం చేసుకోలేడు. సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు సూక్ష్మ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. స్థూల బుద్ధి ఉన్నవాడు సూక్ష్మ విషయాన్ని అర్థం చేసుకోలేడు. అయితే ఈ ప్రపంచంలో మంచి ఉంది, చెడ్డ ఉంది. ఒకసారి చెడ్డ మంచిగా కనిపించవచ్చు, మంచి చెడ్డగా కనిపించవచ్చు. కొంతమంది మంచివాళ్ళని మంచివాళ్ళు అంటే ఇష్టపడరు, చెడ్డవాళ్ళు అంటే ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది మంచివాళ్ళని గౌరవించరు, చెడ్డవాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. మంచి చెడ్డ మనసులో ఉందనుకోండి, ఉడికి కృష్ణుడు చెప్పిన మాట చెప్తున్నాను. వివేకము అంటే ఏమిటంటే ప్రపంచంలో మంచి ఉంది, చెడ్డ ఉంది, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఇది ఈ మంచి చెడ్డ బాగా అర్థం చేసుకుని చెడ్డను వదిలేసి కంప్లీట్గా మంచిని పట్టుకుని ఆ మంచిని ప్రాక్టీస్ చేసి ఆత్మజ్ఞానం పొందండి, అదే వివేకం అని. దానికి సూక్ష్మ బుద్ధి కావాలి. చెడ్డను వదిలేసి మంచి పట్టుకోవడానికి సూక్ష్మ బుద్ధి ఉండాలి. భగవాన్ అంటారు ఒక సందర్భంలో, గణపతి శాస్త్రి దగ్గర నేను శివుని చూసావు విష్ణువు చూశానంటావు అని మానసిక వృత్తులు అల్టిమేట్ రియాలిటీకి మూసుకుపోతున్నాడు. ఇక్కడ ఈ నవంబర్ నెలలో అంటాడు, ఏమిటి శివుణ్ణి చూశావు కృష్ణుని చూశావు విష్ణువుని చూశాను వాణ్ణి చూశాను నేను చూశానంటున్నావు, నువ్వు చూస్తే చూడం చూసి ఉండొచ్చు అని మానసిక నీ మనస్సు అంత నిజమే, మనస్సు కల్పించే దృశ్యాలు కూడా అంతే నిజమే. ఇక్కడ ఒక అద్భుతమైన వాక్యం ఆ నోటి నుంచి కిందకు జారింది. సాక్షాత్కారం ఏంటంటే నేను ప్రతి మానవుడు ఉన్నాడు, నీ దేహం ఉన్నా నీ దేహం లేకపోతే నీ హృదయంలో ఉండటమే అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నీ దేహంతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ఉండేదా అని నువ్వు గ్రహించడమే సాక్షాత్కారమే. అది చూశాను ఇది చూశాను అది సాక్షాత్కారం. ఏది సాక్షాత్కారం అంటే ఏదంటే చివరి స్థితి ఏంటంటే కడసారి స్థితి ఏంటంటే చిటారు కొమ్మ ఏదంటే ఏదైతే ఉందో దాన్ని నువ్వు దర్శించడమే అయ్యా. ఎప్పుడు ఉండటం ఎప్పుడు ఒకటి ఉంది, ఆ ఉండటం నువ్వు దర్శించడమే సాక్షాత్కారం. ఏదో చూశాను శివుడి దర్శనమైంది విష్ణువు దర్శనమైంది అది కదా సాక్షాత్కారం. ఉన్నదాన్ని ఉండటం ఉన్నట్టుగా నువ్వు గ్రహించడమే సాక్షాత్కారం అని అది కడసార స్థితి. అందుకని రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు, ఏదో వరాలు ఇచ్చాడంటే అన్ని మానసికమే. అవి వరం ఇవ్వచ్చు నువ్వు అనుభవించవచ్చు. ఈ ప్రపంచం ఎంత నిజమో, నీ దేహం ఎంత నిజమో, ఈ పుణ్యం ఎంత నిజమో, పాపం ఎంత నిజమో, ఈ ద్వంద్వాలు ఎంత నిజమో, ఈ ద్వైతం ఎంత నిజమో, అవి కూడా అంతే నిజం. కానీ సాక్షాత్కారం అంటే ఏమిటనుకుంటున్నాను గణపతి? సాక్షాత్కారం అంటే శాస్త్రి గారు మన్నించేవారైనా ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు గ్రహించడమే సాక్షాత్కారం. మనం పాలకుల మీటింగ్లో చెప్పుకున్నాం, గుడ్నెస్ ఇది నాట్ అన్ యాక్ట్, ఇట్ ఇస్ ఎ హ్యాబిట్. మనం ఎక్కడ మీ తప్పించాను, ఇక్కడ కాలువ తప్పించాను అంత మాత్రం చేత వాడు మంచివాడు కాదు. ఎప్పుడైనా మనిషి ఒక మంచి పని చేయొచ్చు, ఆ మంచి పని చేసినంత మాత్రం చేత మంచివాడు కాదు. మంచిదని ఎవరికైతే ఒక అలవాటుగా ఉంటుంది వాడు మంచివాడు. గుడ్నెస్ మీరు ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వచ్చు, అంత మాత్రం చేత మీరు మంచివాడని కాదు. గుడ్నెస్ ఇస్ నాట్ అన్ యాక్ట్, ఇట్ ఇస్ ఏ హ్యాబిట్. ఆ మంచితనం అది ఎవరికైతే ఇప్పుడు మనకు ఏదో కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి, అలాగే ఒక అలవాటుగా మంచితనం అది ఒక అలవాటుగా ఉంటాడు మంచివాడు. కానీ నువ్వేదో జీవితంలో ఒక మంచి పని చేసినది ఎవరికో పైసి ఇచ్చినంత మాత్రం చెప్పి నువ్వు మంచివాడు కాదని చెప్పుకోవడం అలా అనుకోకరు. ఇట్ ఇస్ నాట్ అన్ యాక్ట్, ఇట్ ఇస్ ఏ హ్యాబిట్. అంటే వచ్చే జన్మ మీకు వచ్చే జన్మ, ఈ జన్మలో మీరు చేసే జన్మలో మీకు వచ్చే జన్మలు కావాలి, ఇలాగే తయారవుతారు వచ్చే జన్మలో అన్నాడు. అది లేనిపోయినాన్ని ఊహించుకోకండి, గాల్లో మేళ కట్టుకోవద్దు. ఇప్పుడు నేనే చెబుతున్నాం అనుకోండి, ఏదో మంచి 4 మాటలు మీకు చెబుతున్నా మంచి మాటలు, మీకు వివేకం ఉందనుకోండి, ఇదే కృష్ణుడు ఇదే గ్రహించమని చెప్పాడు భాగవతంలో. నేను రజోగుణంతో చెప్తున్నానా, లేదా సత్వగుణంతో చెప్తున్నానా, తమగుణంతో చెప్తున్నానా, నాన్నగారు బాగానే మాట్లాడుతున్నారని మీరు అనుకోవాలని చెప్తున్నానా, లేకపోతే మీ క్షేమం కోరి మీ భవిష్యత్తు కోరి మీ మనస్సుకు వెలుగు చూపించడానికి చెబుతున్నానా, ఇది మీరు గ్రహించాలి. సత్వగుణంతో చెబితే ఒక రకంగా ఉంటుంది, రజోగుణంతో చెబితే ప్రభు ప్రసంగం ఒక రకంగా ఉంటుంది, తమగుణంతో చెబితే ఒక రకంగా ఉంటుంది. 3 గుణాలు లేకుండా ఎవడు చెప్పగలడు, ఒక పరమేశ్వరుడు చెప్పగలడు, లేకపోతే ఒక మహాజ్ఞాని బోధన. అందుచేత మీరు ఆ వివేకం పెంచుకోండి. మీరు ఆ వివేకం పెంచుకుంటే పారమార్థికంగా కాదు వ్యవహారికంగా కూడా, ఎవరి వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే మీకు వివేకం ఉంటే మోసంలో మీరు పడరు. అంటే మనం ఎవరైనా మోసం చేయకూడదు, అలాగే ఇతరులు మనం మోసం చేస్తే అందులో పడకూడదు. అందులో పడకుండా ఉండాలంటే వివేకం ఉండాలి. అది ఇక్కడ మన ఆశ ఒకసారి వివేకం ఉండనివ్వదు. ఒక వివేకంగా ఉండాలని మనకు అనిపిస్తుంది, మనకున్న ఆశ వివేకంగా ఉండనివ్వదు. మనకి ఒకటి చెప్తాడు శాస్త్రంలో చెప్తాడు, తల్లిదండ్రులు లక్ష్మీనారాయణతో సమానమైనప్పటికీ ఆశ ఉన్నవాడికి తల్లిదండ్రులను కూడా చూడాలనిపించదు. ఆ వివేకాన్ని మరుగుపరుస్తుంది ఆశ. పెద్దట్లో నిజమైన నేనుంది,
ఈ జాగ్రత్త అవస్థలు ఒక రకమైన ఈ నకిలీ నేను వస్తుంది.
ఏమి నేనండి? నకిలీ నేను వస్తుంది. జాగ్రత్త అవస్థలు ఒక రాగానే నకిలీ నేను వస్తుంది. ఆ నకిలీ నేనే నువ్వు అనుకుంటున్నావు. ఎంతో మంది ప్రసంగ ఎన్నో నువ్వు మంచి మంచి గ్రంథాలు చదివితే, ఎంతో మంది పెద్దలు ప్రవచనాలు చెప్తే, ఓహో ఇది నేను, ఇది నువ్వు, అప్పుడు ఆ నేను నువ్వు, ఇది నేను కదా, ఏదైతే నేను నేను అనుకుంటున్నానో అది జన్మ జన్మల నుంచి, లక్షలాది జన్మల నుంచి, వేలాది జన్మల నుంచి ఆనేనే, ఏదైతే ఆ నకిలీ నేనే నేను నేనని మూసుకు తిరుగుతున్నాను. ఓహో ఆ నేను నేను కాదన్నమాట, అది నేను, అది నువ్వు కాదని నీకు అర్థమైన తర్వాత దాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, కానీ అదే నువ్వు అనుకుంటే దాన్ని తొలగించుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తావు? అదే నకిలీ నేను మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అదే శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. శరీరాన్ని సెలవు శరీరం చనిపోయినప్పుడు కూడా మనం అందరం దుఃఖపడతాం. మనం శరీరం చనిపోతాం అనుకోండి, అందరికీ దుఃఖం వస్తుంది. ఇచ్చినట్టు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ కుంపలో ఉంటాం మనం. ఆ శరీరం విడిచిపెట్టి వెళ్ళేప్పుడు దుఃఖం వస్తుంది మనకి. ఏం చేయాలంటే అదే నేను, అదే నేను, అదే నేనని ఈ 70 ఏళ్ళ నుంచి అనుకుంటాను ఉంటాం. ఆ దేహమే, ఆ దేహంతో మనం సెపరేట్ అయ్యేటప్పుడు, ఆ దేహం చనిపోయేటప్పుడు నువ్వు చనిపోవు, దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు, నువ్వు ఉంటావు. ఆ ఉండటాన్ని తెలుసుకోవడం సాక్షాత్కారం శాస్త్రి. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడు. దేహం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను, నువ్వు చనిపోతున్నావు అనుకుంటాను. దేహం యొక్క చావుతోడు సంబంధం లేకుండా అణుమాత్రము, ఇసుమంతులు, తలవెంట్రుక వాసంతో కూడా సంబంధం లేకుండా నువ్వు ఉన్నావు. ఆ ఉండటాన్ని తెలుసుకోవటం సాక్షాత్కారం శాస్త్రి. దేవుణ్ణి దర్శనించడం అంటే ఏ శివుణ్ణో కృష్ణున్నో చూడటం కాదు అయ్యా, ఏ రాముణ్ణి, రామదాసు గారు రాముని చూసినట్టు అది కాదు, నిదాన దర్శనం అంటే అది కాదు. ఎప్పుడు ఒకటి ఉంది, అవును దేవుని చనిపోయినప్పుడు కూడా అది ఉంటుంది. ఆ ఉన్నదాన్ని నువ్వు దర్శించడమే సాక్షాత్కారం. అది నువ్వు పొందినప్పుడు, ఆ సాక్షాత్కారం పొందినప్పుడు దేవుని చనిపోయినప్పుడు కూడా నువ్వు ఉంటావు అనే సంగతి నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు అమరతత్వం కలుగుతుంది. అప్పుడు జన్మరణ చక్రంలోంచి, సంసారంలోంచి, సంసారం నీకు సంసారాన్ని దాడతావని చెప్పలేదు. చాలా మంది పుస్తకాల్లో సంసారం దాడతావు, నిజమైన నేను తెలుసుకుంటే సంసారం దాడతావని చెప్పి సంసారం పూర్తిగా ఎండిపోతుంది. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. దాటం కాబట్టి నాకు నీళ్ళు ఉంటే కదా దాటానికి, అక్కడ ఏదైనా నీళ్ళు ఉంటే పడవ మీద దాటమే, బలకత్తు మీద దాటం కదట్టం, శుభ్రం ఎండిపోతున్నట్టు సంసారం. ఎవరికైనా ఉన్నదాన్ని ఉన్నట్టు కాదు, దర్శనం పొందినవాడు సంసారం దాటమంటే ఎండిపోతున్నాడు సంసారం. అజ్ఞానం ఏ విధంగా అయితే దేహంతో తాదత్యం పొందుతాడు, జ్ఞానం అది విధంగా బ్రహ్మంతో తాదత్యం పొందుతాడు. బ్రహ్మంకు చావు లేదు కాబట్టి దానికి చావు లేదని సంగతి తెలుస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు సాక్షాత్కరించుకోవాలి. ఈ ఒక్కటే పట్టుకోండి మీరు. దేహం చనిపోతుంది, దేహం చనిపోయినప్పుడు కూడా నువ్వు ఉంటావు. ఆ ఉన్నదాన్ని తెలుసుకో, అదే చివరి స్థితి, అదే కడసార స్థితి, అదే చుట్టారు కొమ్మ, అది అల్టిమేట్ వర్డ్, ఫైనల్ వర్డ్, లాస్ట్ వర్డ్. భగవాన్ మామూలుగా మామూలు మాటలు ఎప్పుడైనా చెప్తా ఉంటారు, కానీ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేప్పటికి రాజీ పడే అలవాటానికి లేదు. అంటే ఈ జన్మలో మనం వినుంటే సబ్జెక్టు, కనీసం 10 జన్మల తర్వాత అయినా కూడా దాని రియలైజేషన్ పొందుతామని సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేప్పటికి రాజీ పడే అలవాటానికి లేదు. వరుణాచరిస్తాడు, నీ మీద నాకు ప్రేమ లేదు, నీ మీద నాకు ఇష్టం లేదు, నా మీద ఇష్టం లేదని వాడు ఈడు కూడా నాకెందుకు నన్ను విసిరి పారేయకు. నీ మీద నాకు ఇష్టం కలిగేట్టు నువ్వు చెయ్యి, నీ మీద ప్రేమ కలిగేటట్టు నాకు చెయ్యి, నీ మీద భక్తి కలిగేటట్టు నువ్వే చెయ్యి. ఈ భక్తి లేని వాడు కూడా నాకెందుకని వదిలిస్తుంది, ఎవడవే నాకు నేడిచ్చేవాడు ఈ డ్రైవ్ వరల్డ్. కృష్ణుడు చెప్తాడు గీతలో, ఈ లోకం అశాశ్వతం మాత్రమే కాదు, కేవలం దుఃఖంతో నిండుంది ఈ లోకం అంతా కూడా. ఎడు చూసినా దుఃఖమే, ఎవరింటికి అడు చూసినా రాగద్వేషాలే, ఏ గ్రామానికి వెళ్ళినా రాగద్వేషాలే, ఏ పార్టీకి వెళ్ళినా రాగద్వేషాలే, లైక్స్ డిస్లైక్స్ ఏ దేశాలన్నా అంతే. అంటే ఈ చెరికి పిప్పి తిని ఆనందాన్ని ఏం పొందుతాను నేను, ఈ చెరికి పిప్పి ఎంతకాలం తింటాను, ఆనందాన్ని ఏం పొందుతాను? ఈ రమణ మనిషికి నా మీద ఇష్టం లేదు కాదని నన్ను వదిలేస్తే ఎలాగా, నన్ను నువ్వే వదిలేస్తానని ఎవరు ఆదరిస్తారు? అందరినీ కాదని వచ్చి నీ పాదాల దగ్గర కూర్చున్నాను, నువ్వు కూడా వదిలేస్తేలాగా, నా మీద వీడికి ప్రేమ లేదని వదిలేస్తే కదా, నా మీద నీ మీద ప్రేమ నాకు కలగజేసే బాధ్యత నీకు లేదా? ఇక బయటకు పొమ్మంటే ఎలాగ చేరాను, ఇక్కడ నన్ను పిలిచావు తీసుకొచ్చావు, ఇప్పుడు బయటకు పొమ్మంటావు, ఇదే నీకు సహేతకంగా ఉందా? నీకు అరుణాచలం వచ్చాక ఆయన జ్ఞానం అవ్వలేదు, మళ్ళీ ఏదైనా జ్ఞానాన్ని పొందాడు. అయితే టీచింగ్ కోసం ఆసనాలు వేస్తే జ్ఞానం వచ్చేస్తుంది, ఆత్మ సాక్షాత్కారం అయిపోతున్నాను అనుకుని ఈ రోజుల్లో జ్ఞాన మార్గం మడుగు పడిపోయిన ఈ రోజుల్లో జ్ఞాన మార్గాన్ని ఉద్ధరించడానికి ఆయన అరుణాచలం తీసుకొచ్చి ఆయన నోటి ద్వారా అంటే ఆయన నోటి ద్వారా ఆయన మౌత్ని ఉపయోగించుకుని ఆ నోటిని ఉపయోగించి సాక్షాత్ ఈశ్వరుడే బోధించాడు. ఆయన మనం అనుగ్రహంగా చూసినా, ఎప్పుడైనా మన మీద కోపం నటించినా, మనం కూడా అన్ని విషయాలు చేయటానికి మనకు మెచ్యూరిటీ కలగజేయటం కోసం. ఈ నకిలీ నేను చిన్నగా ఉండటం లేదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, జన్మిస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, స్నేహాలు చేస్తూ ఉంటుంది, విరోధాలు పెట్టుకుంటూ ఉంటుంది. లోకంలో అన్నీ దీనికే కావాలి, దాని మూలం మటుకు దానికి అది అక్కర్లేదు. లోకంలో అన్ని గొడవలు ఈ నకిలీ దీనికే కావాలి, కానీ దాని మూలం ఏంటో దానికి అక్కర్లేదు. దాని మూలం ఏంటో దాన్ని తెలుసుకుంటే అది ఉండదు, దాని సంగతి దానికి తెలుసు. కానీ అన్నీ చేస్తుంది కదా, దాని మూలం తెలుసుకోవడానికి అది ప్రయత్నం చేయదు. యోగం అభ్యాసం చేయమంటే అభ్యాసం చేస్తుంది, పూజలు చేయమంటే పూజలు చేస్తుంది, జపాలు చేస్తుంది, వ్రతాలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. దాని మూలంలోకి వెళ్ళడానికి అది ఇష్టపడదు, దాని మూలంలోకి వెళ్తే అది నశిస్తుందని తెలుసు. దాన్ని హత్య చేసుకోవడానికి దానికి ఇష్టం లేదు. ఈ నకిలీ నేనే, ఈ జయగతమైన నేనే, ఈ మిథ్య నేనే, అసలైన నేను తెలుసుకోకుండా, అసలు వస్తువును తెలుసుకోకుండా, ఇప్పుడు ఉండే వస్తువును తెలుసుకోకుండా అడ్డొస్తాన సంగతి కూడా మాకు తెలియటం లేదు. జన్మ జన్మల నుంచి మన హృదయంలో ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి ఎవరో ఇతరులు అడ్డు రావటం లేదు. ఈ నకిలీ నేనే అడ్డొస్తుంది, దీన్ని తీసి ఓ పక్కన పెట్టడం మనకు చేతనం అవటం లేదు. అంటే మనం అందరూ మీరు చేస్తున్న పొరపాటు, నేను చేస్తున్న పొరపాటు, మనం చేసే సాధనలు, మనం చేసే భజనలు, మనం చేసే పూజలు, మనం చేసిన జపాల్లో వీటిలో కూడా ఈ నకిలీ లేని మనం అందరూ ఆ నకిలీ ఇన్వాల్వ్ చేయటం లేదు. ఈ నకిలీ నేను వదిలేసి పూజలు చేస్తున్నాం, ఈ నకిలీ నేను వదిలేసి జపాలు చేస్తున్నాం, ఈ నకిలీ నేను కూడా పూజలో కలపాలి, ఈ నకిలీని కూడా జపంలో కలపాలి. పూజ చేసుకో, నీకు పుణ్యం వస్తే నకిలీ నేను చెబుతుంది. నకిలీ నేను తొలగించుకోవడానికి మనం పూజ చేస్తున్నామని కూడా పూజ చేయాలి. అంటే మన జపంలో, మన ధ్యానంలో, మన విచారణలో నకిలీ నేను వదిలేసి విచారణ చేసిన లాభం లేదు, పూజ చేసిన జపం చేసిన లాభం లేదు. నీకు పుణ్యం వస్తే వస్తుంది, అనిపిస్తే పోతుంది, కానీ జ్ఞానం రాదు. అంటే మీరు చేసే సాధనలో ఈ నకిలీ నేను కలపాలి, ఈ నకిలీ నేను ఇన్వాల్వ్ చేయాలి. ఈ నకిలీ నేను కనుక ఇన్వాల్వ్ చేయకపోతుంది నైసెన్సులు. ఈ నకిలీ నేను ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నకిలీ నేనని ఇప్పటికేని లక్షల జన్మల నుంచి మోసుకొస్తున్నావు దీన్ని, ఇంకెన్ని లక్షల జన్మలు మోస్తావు? దాని చూడి సాదర్శ్యం పొంది ఇటువంటి శరీరాలు, ఇప్పుడు ఎటువంటి శరీరాలను, ఇటువంటి శరీరాలు కొన్ని లక్షల శరీరాలు మోసావు. అదే నేను ఈ నకిలీ నేనని ఇంకా 8 లక్షల జన్మలు మోస్తావు. ఈ నకిలీ నేను అని నేను దానితో తాదర్చ్యం పొంది అది 8 లక్షల ఇంకా జన్మలు మోస్తావు. నువ్వు ఇంక ఎంతకాలం మోస్తావు దాన్ని? ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించు. పోనీ ఎప్పటికైనా ఇంకా గతాన్ని వదిలే, ఈనాటికైనా ఆ నకిలీనే నీ లోపల నుంచి వస్తుంది. అది బయట నుంచి రావటం లేదు, అది ఎక్కడి నుంచి వస్తుంది? అది నీ లోపల నుంచే వస్తుంది. ఏ చోట్ల నుంచి అది వస్తుంది అంటే దాన్ని పరిశీలించు. ఈ నకిలీ నేను ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది? నీ లోపల వెళ్ళి దాన్ని పరిశీలించు. అది ఎలా వస్తుందో దాన్ని పరిశీలించు. దాని మూలం అది చూసే వరకు నువ్వు కోటి జన్మ పెట్టినది మాయం కాదు. నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేయి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి, ధ్యాన మార్గంలో ప్రయాణం చేయి, కర్మ మార్గంలో ప్రయాణం చేయి. ఆ నకిలీ లేని దాని మూలం అది చూస్తేనే కదా మాయం అవదు, అది అదృశ్యం అవదు, అది నశించదు, అది షాటర్ అవ్వదు, అది డిస్ట్ అయి కాదు. ఏ మార్గంలో ప్రయాణం చేసినా దాని మూలాన్ని, దాని మూలంలోకి దాన్ని ఉపసంహరించాలి, దాని మూలంలో దాన్ని నిలబెట్టాలి. అదే భక్తి యుగం, అదే కర్మయుగం, అదే జ్ఞాన యుగం, అదే ధ్యాన యుగం. అదే యోగంలో నువ్వు ప్రయాణం చేసినా ఆ నకిలీంద్రుల నుంచి నేను విడుదల పొందాలి. ఆ నకిలీంద్రుల నుంచి ఇప్పుడు దాని మూలాన్ని చూస్తేనే కదా నేను విడిచిపెట్టదు. దాని మూలాన్ని చూస్తే అది నశిస్తుంది, ఆ నశించి పెట్టిన దాంట్లో నుంచి విడుదల పొందుతావు. ఇక్కడ భగవాన్ రహస్యం చెప్పారు, ఎక్కడైతే నకిలీ నేను నశిస్తుందో అక్కడ నిజమైన నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అది నీ కడసారి జన్మ. అది ఒక చోట, ఇది ఒక చోట కాదు. ఎక్కడైతే నకిలీ నేను నశించిందో, ఎక్కడైతే నిజాన్ని నేను నశించిందో అక్కడే నిజమైన నీకు తానికే వ్యక్తమవుతుంది, స్వరూపంగా వ్యక్తమవుతుంది. అది ఒక ఆ ప్లేస్ ఒకటి, ఈ ప్లేస్ ఒకటి కాదు, ఇది నశించిన చోటే ఆ నిజమైన ఉదయిస్తుంది. ఉదయించడమే కాదు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అప్పుడు నీ నిజ స్థితిలో, అంటే అప్పుడు నీ సహజ స్థితిలో, నీ నిజ స్థితిలో, కేవల స్థితిలో, న్యాచురల్ స్టేట్లో, నార్మల్ స్టేట్లో నువ్వు కేవలం ఇప్పుడు దేహంతో సాగాల్సిన ఎలా పొందుతున్నావు, బ్రహ్మంతో తాగొచ్చి పొంది అంత నార్మల్గా, అంత న్యాచురల్గా ఉంటావు. రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు, మీరు చాలా పైకి వచ్చారు, నేను పైకి రాలేదు లోపలికి వెళ్ళాను అని చెప్పాడు ఆయన. రమణ మహర్షి గారిని ఎవరో మాట్లాడు సందర్భంగా ఏమన్నారంటే, మీరు చాలా పైకి వెళ్ళారు అన్నారు, నేను పైకి వెళ్ళేది లోపలికి వెళ్ళాను అన్నాడు. అంటే నేను తెలంపు ఎక్కువ మూలం లోపల ఉందా, కానీ పైన భారత యుద్ధం ఈనాటికి జరుగుతూ ఉంటుంది. మనలో ఉన్న చెడు తలంపులు కౌరవులు, మంచి తలంపులు పాండవులు. అంటే చెడు తలంపులను నాశనం చేసి మంచి తలంపులను పెంచుకోవాలంటే నారాయణుడు యొక్క అనుగ్రహం లేకుండా పొందలేం. ఈ ఉదయంలో భారత యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధాన్ని మనం సాధన 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 అని పిలుస్తాం. నిజాన్ని పట్టుకుని నిజాన్ని అనుసరించి అన్ని వాసనలు ఉంటాయి. ఆ నిజాన్ని నశిస్తే అన్ని వాసనలకు పోతాయి. ఆ నిజానేనన్న భగవాన్ అంటారా, నిజానేన నశించిన వాడికి ఏనుగు ఊరేగించిన ఏదో సెంటర్లో కూర్చోబెట్టి రాళ్ళతో కొట్టిన రెండు సమానంగానే ఉంటాయి. ఎందుకంటే దేహం తన కాదన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడికి గౌరవం లేదు, అగౌరవం లేదు. ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ వెళ్ళటాలు, ఈ రావటాలు, ఇవన్నీ నిజానే. కానీ అసలు నేనికి శిశులైన నేనికి నగ్న సత్యానికి లేనే లేవు. ఏ నకిలి నేను పుట్టిన తర్వాత నీకు అసలు నేను తెలియటం లేదు. మళ్ళీ నకిలి నేను పోయినప్పుడు నీకు నిజమైన నేను తెలుస్తుంది. అది ఉదయించాక అసలు నేను నీకు తెలియటం లేదు. ఏది నీకు అసలు నేను తెలియకుండా ఆపు చేస్తాను, అది పోయిన తర్వాత నీకు తెలియబడుతుంది. ఈ శరీరం పుట్టుక పుట్టుక కాదు, ఈ శరీరం చావు చావు కాదు. ఆ దేహగతమే నేను, ఆ విద్య నేను పుట్టినప్పుడు నువ్వు పుట్టావు. మళ్ళీ ఆ విద్య నేను నశించే వరకు ఈ జన్మ పరంపరలో ఇలా కొట్టుకుపోతాను ఈ ప్రవాహంలో. నీ తిరిగితేటలు ఒకటే సరిపోవు, నీ ప్రయత్నం ఒకటే సరిపోదు, నీ కూర్చోటాలు ముంచోటాలు ఈ సాధనలు ఒకటే సరిపోవు. ఏదో గురువు యొక్క ఇంటర్ఫీరెన్స్, ఏదో గురువు యొక్క ఒక అవతార పురుషుడు యొక్క ఇంటర్ఫీరెన్స్, ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్, ఆ గురువు యొక్క ఇంటర్ఫీరెన్స్, అనుగ్రహం ఎప్పుడూ నేనేదో వర్షించే వరకు ఈ మిథ్యాన్ని దాని నుంచి బయటికి రాలేదు. ఆ మిథ్యాన్ని నేను తన మూలాన్ని కూడా చూడలేదు. ఈశ్వర అనుగ్రహం లేకుండా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండవలసింది. ఒక మహాపురుషుడు, ఒక మహాజ్ఞాని, ఒక మహాగురువు వారు వారి దయ మన మీద వర్షించే వరకు ఇందులోంచి ఇబ్బందుల నుంచి బయటకు రాలి. మన రాత్రికి మనం బాధ్యత వహించాలి, మనం మాట్లాడే మాటలకు కూడా మనం బాధ్యత వహించాలి, మన చేతులు తోడు చేసే చేతలకు కూడా మనం బాధ్యత వహించాలి. బాధ్యత లేని పనులు మనం చేయకూడదు, బాధ్యత లేని మాటలు కూడా మనం మాట్లాడకూడదు. మీరు కూడా మీ పనుల విషయంలో ఏం అశ్రద్ధ చేయక్కర్లేదు. మీ ఇంటి దగ్గర పని మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఈ చిన్న చిన్న మాటలకు మీరు కంగారు పడకండి. ఎవరైనా మీ ఇంట్లో మీ అత్తగారు, మీ మేనస్తులు, మీ ఆయన ఏదైనా అన్నా మీరు ఆ మాటలకు కంగారు పడకండి. మీ నిదానంలో మీరు ఉండండి. అన్ని దానాల్లోకి నిదానం గొప్పది. ఎత్తివాడు చేతి బిడ్డలుగా ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలుగునే కలగదు. ఆ కృత నిశ్చయం, ఆ ఫర్మ్ డిటర్మినేషన్, ఆ నిశ్చల భావం, ఆ నిర్మలత్వం లోపల మీకు లేకపోతే మీరు సాధన కూడా చేయలేరు. వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అనుకుంటే మీరు సాధన ఏం చేస్తారు? మీకే సగీయమని విశ్వాసం లేనప్పుడు అనుకునేవారు జ్ఞానులా? వారేమనుకుంటారో వీరేమనుకుంటారో మీరు కంగారు పట్టడానికి అనుకునేవారు జ్ఞానులా? వాళ్ళ అహంభావం ఏమనుకుంటున్నారు? మీ అహంభావన కంగారు పట్టడం. వాళ్ళు జ్ఞానులా? ఈ పండితులు కూడా యజ్ఞాలు యాగాలతో సరిపెడతారు, కానీ మనిషిని లోపలికి వెళ్ళినవటం లేదు. దేహంతో తాదాత్యం పొంది దేహంతో ముడివేసుకున్న నేనికి అనేక తలంపులు, అనేక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అసలు దాన్ని మాయం చేయాలనే భావం కానీ, దాన్ని మాయం చేయాలనే బుద్ధి కానీ, దాన్ని మాయం చేయాలనే కోరిక కానీ నీకేమైనా ఉందా? పుదులు చేస్తున్నావు, జపాలు చేస్తున్నావు, తీర్థయాత్రలు తిరుగుతున్నావు, నదుల్లో స్నానం చేస్తున్నావు, సత్యనారతాలు చేస్తున్నావు, దీక్షలు చేస్తున్నావు. 40 రోజులు 40 ప్రియలు ఈ అయ్యప్ప స్వామి దీక్షలు వచ్చినాయి కదా, ఆ దీక్షలు చేస్తున్నాయి. అన్నీ మంచి, ఇవన్నీ ఉద్దంటున్నాయి, అన్నీ చేస్తున్నావు. కానీ నీ హృదయాంతరాలలో, నీ హృదయం యొక్క లోయల్లో ఈ మాయ నేనని ఆ తొలగించుకోవాలని, ఈ భావన, ఈ మాయాభావాన్ని, ఈ మొదటి భావం దేహంతో తెనవేసుకున్న ఈ భావాన్ని, ఈ కోరికని నీ దాన్ని తొలగించుకోవాలనే తలంపు కూడా నీకేమైనా ఉందా? అసలు ఆ కోరిక, డిజైర్ ఏమైనా ఉందా నీకు? నీ కోరికలు చాలా ఉన్నాయి, కానీ ఆ దేహగతమైనా తొలగించుకోవాలన్న కోరిక నీకేమైనా ఉందా? అసలు తొందరపడకండి, ఆ పరుగులు పెట్టకండి, ఇది నిదానంగా ఉండండి. మరి రవ్వంతా ముళ్ళంతా చింతాకంతైనా ఆలోచించండి, నెమ్మదిగా ఉండి. మీరు ఎన్నో సాధన చేస్తున్నారు, కానీ దేహంతో తాదాత్యం పొంది దేని తొలగించుకోవాలి, దాన్ని పక్కకి నెట్టాలి, దాని మూలంలోకి దాన్ని నెట్టాలి అనే తలంపనే కోరిక నీ హృదయాంతరాలలో ఎక్కడైనా మారుమూలైనా నీకు కనిపిస్తుందా? లేనే లేదు. అది మీకు తెలియటం లేదా? ఓ అయినా తెలుస్తాడా, నాకు లోకం మీద ఆశ కాదు, నీ మీద నిన్ను ఆశపడేట్టు నీ ఆశని పెంచు. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. నాకు లోకం మీద ఆశ కాదు, కావలసింది నీ మీద నువ్వు తీసుకొస్తేనే వచ్చాను. నీ మీద నాకు ఆశ పెరగాలి, లోకం మీద కాదు, నీ మీద ఆశ నాకు పెరగాలి. నాకు ఆశ కావాలి, కానీ ఆశ నీ మీద పెరగాలి. ఎన్ని వండర్ఫుల్ ఐడియాస్ చూడండి. ఆశ అంటే మనకు ధనం మీద ఎంత ఆశ ఉంటుందో, గౌరవాల మీద ఎంత ఆశ ఉంటుందో, ఈ చదువు సంధ్యల మీద అంత ఆశ ఉంటుందో, ఈ పుట్టకోటు విద్యల మీద ఎంత ఆశ ఉంటుందో, అంత ఆశ నీ మీద నాకు కలిగినట్టు చెయ్యి అరుణాచలేశ్వరుడు.
నాకు ఆశ కావాలి, నీ మీద ఆశ ఉండాలి.
డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించడం ఆశ ఎలా ఉంటుందో, నీ మీద ఆశ ఉండాలి, నిన్ను పొందాలనే తపన ఉండాలి, నీ మీద నాకు ఆశ ఉండాలి. ఈ మాట నాకు ఎంతో నచ్చుతుంది. నా ఎంతటి నేను నీ దగ్గరికి రాలేదు, నువ్వు పిలిస్తే నువ్వు తీసుకొస్తే నీ దగ్గరికి నేను వచ్చాను. ఆ వైభవం, ఆ జ్ఞానం యొక్క వైభవం చూడండి. నా ఎంతటి నేను రాలేదు, నువ్వు పిలిస్తే నువ్వు కేక వేస్తే నేను నీ కేక వినబడి నీ పిలిపి వినబడి నన్ను ఆహ్వానిస్తే నేను ఎక్కడికి వచ్చాను, కానీ నా ఎంతటి నేను నీ దగ్గరికి రాలేదే. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోకుండా నన్ను వదిలేస్తే లోకం నిన్నే నిందిస్తుంది, కానీ నన్ను ఎవరు నిందించరు. ఈ పిల్లకి ఆయన వదిలేశాడు, అరుణాచలం వేశాడు, లోకం నిన్నే తిట్టిపోస్తుంది, కానీ నన్ను ఎవరు ఏమన్నా. అయితే నీకు మనసులోకి అనేక తలంపులు వస్తాయి, ఈ తలంపులను పట్టించుకోవద్దు. ఈ తలంపులన్నీ ఏ తలంపుకు వస్తున్నాయి చూసి ఆ తలంపుని మూలానికి పంపించు. నీకు మనస్సుకు ఉపయోగపడే తలంపులు వస్తాయి, ఉపయోగం లేని తలంపులు వస్తాయి, రకరకాల తలంపులు వస్తూ ఉంటాయి, వెరి వెరి తలంపులు, పిచ్చ పిచ్చ ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. ఈ తలంపులన్నీ ఏ తలంపుకు వస్తున్నాయి దాన్ని పట్టుకుని ఆ తలంపుని మిగతా తలంపులోంచి ఆ మూల తలంపుని వేరు చేసి దాని మూలంలోకి దాన్ని పంపడానికి ప్రయత్నం చేయి. అంటే చిత్తవృత్తిని నిరోధించు. ఈ వృత్తికి భోగం అంటే ఇష్టం, ఈ చిత్తవృత్తికి ఈ భోగం అంటే ఇష్టం. భోగం అంటే ఇష్టం ఉన్నంత కాలం అది యోగం వైపుకి మళ్ళా మన లోపలను వృత్తిని చూశారు. ఈ వృత్తికి భోగం అంటే ఇష్టం, ఆ వృత్తికి భోగం అంటే ఎంతకాలం అయితే ఇష్టం ఉంటుందో అంతకాలం ఈ యోగం వైపుకి మళ్ళదు. ఆ యోగం వైపుకి దాన్ని మళ్ళించడానికి ప్రయత్నం. నీకు తలంపులు వస్తూనే ఉంటాయి, అనేక తలంపులు వస్తూ ఉంటాయి, అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేక భావాలు వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వినోదాలు వస్తాయి పోతాయి, స్నేహాలు వస్తాయి పోతాయి, కష్టాలు వస్తాయి పోతాయి, సంతోషాలు వస్తాయి పోతూ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నిలకడగా మాత్రం ఉండవు. ఏం చేద్దండి, అవి నిజం కాదు కాబట్టి ఆ యాక్యురసీ లాజిక్ చూడండి. ఇద్దరు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దేహాలు ఎలా వస్తున్నాయి ఎలా పోతున్నాయో, మీ సంతోషాలు కూడా దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎందుకు వస్తూ పోతూ ఉంటాయి అంటే నిజమైతే నిలబడుతుంది కదా, నిజం కాదు, అవి నిజం కాదు కాబట్టి నిలకడగా ఉండవు. నిజమైంది నిలకడగా ఉంటుంది, నిజం కానిది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఏం చేత పోతూ ఉంటాయి అంటే అది నిజం కాదు కాబట్టి పోతుంది. అంటే నీకు తెలుసున్నా, నీకు తెలియకపోయినా, నువ్వు గ్రహించినా, నువ్వు గ్రహించకపోయినా, నీ బుద్ధికి అందినా అందకపోయినా, ఉన్నది ఒకటే సత్యం, ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు. అది కృష్ణుడి అద్భుతమైన భాషలో చెప్తాడు, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. ఒకవేళ లేనిదాన్ని ఉంది ఉంది అనుకున్నది రాదు, నువ్వు ఉన్నదాన్ని లేదు లేదనుకున్నది లేకుండా పోదు. దీనికి ఇంకా తిరిగి లేదు, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. ఒకవేళ లేనిదాన్ని ఉంది ఉంది అనుకున్నది రాదు, నువ్వు ఉన్నదాన్ని లేదు లేదనుకున్నది లేకుండా పోదు. లేనిదాన్ని ఉంది ఉంది అనుకున్న దానికి ఉండటం అనేది లేదు, లేనిదేదో లేదు, ఉన్నదేదో ఉంది, ఇది ఒకటే సత్యం. అదే అంతటా వ్యాపించి ఉంది, అది లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది. అయితే అంతటా ఉంది కాబట్టి అది లోపల ఉంది, వెలుపల ఉంది, అంతటా ఉంది. మరి అంతటా ఉన్న వస్తువుని హృదయంలో లోపల వెతుకు, లోపల వెతుకు, లోపల వెతుకు, లోపల వెతుకు. నేను ఎందుకు చెబుతున్నా అంటే మీరు లోపల ఉన్నారని అనుకుంటున్నారు కాబట్టి. ఇది ప్యూర్ సైన్స్. ఒక మతంతో ప్రమేయం లేదు, ఇక్కడ కులంతో ప్రమేయం లేదు, ఒక ప్రాంతంతో ప్రమేయం లేదు, ఎచ్చు తగ్గులతో ప్రమేయం లేదు. డైరెక్ట్గా వస్తువును అందుకోవడం ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, నువ్వు వైట్ మ్యాన్ అయినా, బ్రౌన్ మ్యాన్ అయినా, బ్లాక్ మ్యాన్ అయినా, నీ శరీరం రంగుతో సంబంధం లేదు, నీ శరీరానికి ఉన్న సెక్స్తో సంబంధం లేదు. నువ్వు వైట్ మ్యాన్ అనవచ్చు, నువ్వు ఈస్టర్న్ కంట్రీస్ చెందిన వాడవచ్చు, వెస్టర్న్ కంట్రీస్ చెందిన వాడవచ్చు. వెస్టర్న్ కంట్రీస్ వాడికి నేను లోపల ఉన్నాను అనుకుంటున్నాడు, ఈస్టర్న్ కంట్రీస్ వాడు నేను లోపల ఉన్నాను అనుకుంటున్నాడు. నువ్వు లోపల ఉన్నావు అనుకుంటున్నావు, అంటే లోపల నువ్వు వెతకుంటున్నావు. ఏదైతే నువ్వు నేను అనుకుంటున్నావు అనే నీ లోపల ఉందని నువ్వు అనుకుంటున్నావు. దాని మొదలులోనే దేవుడు ఉన్నాడు. అది తెలిస్తే ఇదే అది అదే ఇది అంతటా వ్యాపించి ఇదే అనే సంగతి నీకు అనుకుంలోకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు పరమ పవిత్రుడైనప్పుడు, నువ్వు పుణ్యాత్ముడైనప్పుడు, నీ మనస్సు అణిగినప్పుడు, నీకు అంతర్దృష్టి కలిగినప్పుడు ఆత్మజ్యోతి నీకు దర్శనమిచ్చింది. లోపల ఉంది, వెలుపల ఉంది, అంతటా ఉందని చెబుతున్నావు కదా. మరి లోపల వెతుకులు, లోపల వెతు అంతటా ఉన్నదాన్ని లోపల వెతకడం ఎందుకు? నువ్వు లోపల ఉన్నావు అని అనుకుంటున్నావు కాబట్టి. భగవంతుడు అంటాడు గీతలో, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశ్రయస్థిత, అందరి హృదయాల్లో నేను ఆత్మగా చైతన్యంగా ఆనందంగా విలుగ్గా సుఖంగా శాంతిగా ఉన్నాను. మీరు కూడా అదే అయ్యి ఉన్నారు, మీరు కూడా అదే అయ్యి ఉన్నారు. అక్కడే ఆనందం ఉంది, ఆ నిజమైన లేను ఆనందం ఉంది. ఎక్కడైతే ఏ హృదయంలో అయితే నేనున్నాను అక్కడే ఆనందం కూడా ఉంది. ఎందుకు నేను అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాను అంటే, బయట లేడైనా బయట కూడా ఉన్నాడు, లోపల ఉన్నావు అనుకుంటున్నా, బట్ నీకు కేంద్రం చూపించడం కోసం నేను లోపల హృదయంలో ఉన్నానని చెప్పాడు. అక్కడి నుంచే ఈ నిజాన్ని ఉదయించి వస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే నువ్వు భగవంతుడి స్వరూపం నీకు, భగవంతుడే తన స్వరూపం నీకు ఇస్తాడు. అదే మోక్షం, అదే శాంతి, అదే ఆనందం. అక్కడ దుఃఖం యొక్క మిశ్రమం ఉండదు. గాలి దేన్ని అంటుకోదు, అలాగే నిజమైన నేను కూడా దేన్ని అంటుకోదు. ఏదైతే నిత్యమో, ఏదైతే సత్యమో, ఎప్పుడు ఏదైతే ఉందో అది నీ హృదయంలో ఉంది. దాన్ని అది తెలుసుకుంటే దాన్ని సాక్షాత్కారం అని అంటారు. అది అంతే. అభ్యాసం అభ్యాసం ఏమిటంటే నిన్ను తెలుసుకోవడం నువ్వు ప్రయత్నం చేసేటప్పుడు నిన్ను కలవరపరిచే భావాలు. అయ్యో నన్ను నేను పోగొట్టుకున్నాను, ఏదైనా చోటైతే లక్షలాది జన్మల నుంచి నువ్వు కాపురం చేస్తున్నావు, అయ్యో నేను నువ్వు పోగొట్టుకుంటున్నాను అనే భయం పోవటం కోసం అభ్యాసం. ఆ భయం పోవటం కోసమే ఈశ్వర అనుగ్రహం. ఏ నేను చోటు నువ్వు తాదాత్యం పొంది లక్షలాది జన్మలతో ఏ నేను చోటైతే నువ్వు కాపురం చేస్తున్నావు, నేను నువ్వు కాని నేనే అనుకుంటున్నావు, దాన్ని తొలగించుకోవడానికి అభ్యాసం. దాన్ని అభ్యాసం చేసేప్పుడు ఎంతో కొంత భయం వస్తుంది. అయ్యో నన్ను నేను పోగొట్టుకుంటున్నానేమో, నన్ను నేను పోగొట్టుకుంటున్నానేమో, ఏ నేను కోసం నేను జీవిస్తున్నానో ఆ నేను పోగొట్టుకుంటున్నానేమో, ఆ నేను పోగొట్టుకుంటానని నీకు భయం కూడా రావచ్చు. ఆ భయం పోవటానికి నీకు ఈశ్వరానుగ్రహం అవసరం. ఆ భయం పోగొట్టుకోవడానికి అభ్యాసం, అదే సాధన. ఆ సాధన చేస్తే నీకు సిద్ధి కలుగుతుంది. అది ఏకాగ్రత కాదు. అభ్యాసం అంటే ఏకాగ్రత కాదు. అభ్యాసం అంటే ఏకాగ్రత కాదు. అభ్యాసం అంటే నీ మనసును తిట్టిపోయటం కాదు. దానికి మీద నీ మనసుకు నచ్చ చెప్పి, నీ మనసుకు నచ్చ చెప్పి, నీ మనసును బుద్ధగించి, దాన్ని ఉపసంహరించి, దాన్ని ఉపసంహరించి, దాన్ని ఉపసంహరించి, దాన్ని విత్డ్రా చేసి, దాన్ని విత్డ్రా చేసి, అది ఎక్కడైతే ఉదయిస్తుందో నిమ్మలకి దాన్ని తోడుకెళ్ళటం అభ్యాసం. అది ఏకాగ్రత కాదు, అది ప్రవీణత కాదు, అది పవిత్రత కాదు. అభ్యాసం అంటే ఏమిటి అంటే ఆ మనసు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో దాని మనసుకు నచ్చ చెప్పి, అది ఎక్కడైతే పుట్టి ఉజృంభిస్తుందో, అది ఎక్కడైతే నేననే భావన ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో, అంటే ఆ నేను మూల తలంపుకి నచ్చ చెప్పి దాన్ని మచ్చిక చేసుకుని దాని మూలంలోకి నెమ్మదిగా నెమ్మదిగా తోడుకెళ్ళటం అభ్యాసం. మూల తలంపు యొక్క సహకారం తీసుకునే మూల తలంపుని నాశనం చేయి. ఆ మూల తలంపు ఏ వస్తువునైతే ప్రేమిస్తుందో ఆ వస్తువు మీద నీకు ఉన్న కాంక్ష, ఆ మూలతలం పేక మూలాన్న తెలుసుకోవాలని కాంక్ష నీకు ఉండటం లేదు. మూలతలంపు ఎవరిని చూసి మోహం పడుతుందో, ఎవరి మూలతలంపు ఏ వ్యక్తులను చూసి మోహపడుతుందో, ఏ వస్తువులను చూసి మోహపడుతుందో, మూలతలంపు ఏ వ్యక్తులతో తాదాత్యం పొందుతుందో, ఏ పార్టీలతో, ఏ వర్గాలతో తాదాత్యం పొందుతుందో, ఏ వస్తువులతో తాదాత్యం పొందుతుందో, ఆ వేగం, ఆ తాదాత్యం పొందే వేగమని చూసే వస్తువులతోటి, మనుషులతోటి, ఆబ్జెక్ట్స్తోటి, మనుషులతోటి, ఆ మూల తలంపు ఏ వస్తువులతోటి అయితే తాదాత్యం పొందుతుందో, ఎంత వేగంగా తాదాత్యం పొందుతుందో, మూల తలంపు సృష్టించే వస్తువులతో సంపాదించాలని పొందాలనే కోరిక నీకు ఎంత గట్టిగా ఉంటుందో, అదేవిధంగా నీకు మూల తలంపు మూలాన్ని తెలుసుకునే కాంక్ష మటు నీకంత స్ట్రాంగ్గా లేనట్లేదు. బాగా మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ మూల తలంపు కొన్ని వస్తువులను మోహపడుతుంది, కొన్ని వస్తువులను చూసి మోహపడుతుంది. ఆ మోహపడ్డప్పుడు బలీయమైన కోరిక వస్తుంది, కానీ ఆ కోరిక మూల తలంపు మూలంలోకి వెళ్ళాలని వాంచబెట్టి నీకు ఉదయించడం లేదు. నీ మూల తలంపు ఏ వస్తువులను అయితే కోరుతుందో ఈ మూల తలంపు ఎంత నిజం ఆ వస్తువులు కూడా అంతే నిజం. కానీ అక్కడ నగ్న సత్యం మూల తలంపు మూలంలోకి వెళ్ళటమే, అప్పుడే నీకు నగ్న సత్యం నీకు తెలియబడుతుంది. చావు లేని వస్తువు, పుట్టుకు లేని వస్తువు అక్కడే ఉంది. ఎక్కడ మూల తలంపు? ఎక్కడ మూలంలోనే ఉంది. అయితే మూల తలంపు ఏ వస్తువును చూసి మోహపడుతుందో అది మూల తలంపు ఎంత నిజము, అది మోహపడే వస్తువులు, అది మోహించే మనుషులు కూడా అంతే నిజం. బోధించాలంటే బోధించు, చేత్తోడు తాకాలంటే తాకు, లేకపోతే మౌనంగా బోధించాలంటే బోధించు. ఏ ఉపాయం వల్ల నన్ను జ్ఞానవంతుని చేస్తావు అది నాకు తెలియదు. ఏదో ఉపాయాన్ని ప్రయోగించి నన్ను జ్ఞానవంతుని చెయ్యి అరుణాచలేశ్వరుడు. ఆ ప్రక్రియ ఎలా చేస్తావో నాకు అర్థం కాదు. ఆపరేషన్ ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆపరేషన్ మామూలుగా మొత్తమే చేసి మూల తలంపు యొక్క ఆ మూల తలంపును కట్ చేసి మూల తలంపును మూలంలోకి తీసుకెళ్ళి నిన్ను నేను అలంకరించడం మానేసి, నిన్ను పూజించడం మానేసి, నిన్ను జపించడం మానేసి నా మూల తలంపును అలంకరించుకోవటంలో నా రోజులు వెళ్ళిపోతున్నాడు నాచలేశ్వరుడు. నిన్ను నేను డెకరేట్ చేయటం లేదు, నా మూల తలంపును డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలాగే నా రోజులు వెళ్ళిపోతున్నాయి. నిన్ను పూజించడం లేదు, నా మూల తలంపును పూజిస్తున్నాను. నేను నా మూల తలంపును పూజించుకుంటూ దేవుణ్ణి పూజిస్తున్నాను, దేవుణ్ణి పూజిస్తున్నాను అంటున్నాను అనేది ఒకటి, చేసేది ఒకటి. ఆ దేవుడు అక్కడ పుట్టాడు, ఆ రాక్షసును చంపాడు, ఈ దేవుడు ఇక్కడ పుట్టాడు, అరే ఈ రాక్షసును చంపాడు, నువ్వు పరిశీలించాడు అనుకోవటం లేదు, నువ్వు చంపే దేవుడు అనుకోవటం లేదు, అనుగ్రహించి జ్ఞానం ఇచ్చే దేవుడు అని ఇక్కడికి వచ్చాను. ఆ దేవుడు అక్కడ పుట్టాడు, ఆ రాక్షసును చంపాడు, ఈ దేవుడు ఇక్కడ పుట్టాడు, ఈ రాక్షసును చంపాడు, అలాగే నువ్వు రాక్షసును చంపే దేవుడు అనుకోవటం లేదు, అనుగ్రహించడానికి ఈ గిరి రూపంలో వెలిసావని అనుగ్రహించి నా స్వరూపాన్ని వ్యక్తపరుస్తావని నీ పాదాల దగ్గరకు వచ్చాను. నువ్వు చంపే దేవుడు కాదు, అనుగ్రహించే దేవుడు అని ఎంత దూరం వచ్చాను, నన్ను అనుగ్రహించి నా స్వరూపాన్ని నాకు వ్యక్తం చేయి అరుణాచలేశ్వరుడు. నువ్వు పనిషింగ్ గాడ్డో కాదు, విజ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు. అందుకే నీ పాదాల చెంత ఉన్నాను. అది కృష్ణుడు చెప్తాడు, జ్ఞానుని పాదాలను ఆశ్రయిస్తే, జ్ఞానుని పాదాల సమీపంలో నువ్వు కూర్చుంటే వైకుంఠం కూడా నీకు చప్పగా ఉంటుంది. ఏమో అపూర్వం భగవంతుడు చెప్పాడండి, భగవంతుడు కూడా అక్కడ బ్యాలెన్స్ తప్పాడు అనిపిస్తున్నాడు. భగవంతు వైకుంఠం అంటే ఏంటి? భగవంతుడు ఉంటే నారాయణుడు ఉంటే నివాసం, వైకుంఠం అంటే సామాన్యమైన నారాయణుడు ఉండే నివాసం. ఆ వైకుంఠం కూడా మహాజ్ఞానుడి పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మామూలుగా చప్పగా ఉండదట్టిన వైకుంఠం, మహాజ్ఞానుడి పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మటు కదా చప్ప చప్పగా ఉప్పు లేని పప్పు లేగా ఉంటుంది. ఏ మా అందరం ఏంటి గొప్ప గొప్ప పుణ్యాలు చేసి మంచి మంచి పనులు చేసి వైకుంఠానికి వెళ్ళాలన్నా కదా మన ప్రయాణం. ఆ వైకుంఠం జ్ఞానుడి పాదాల దగ్గర అది చప్ప చప్పగా ఉంటుంది, ఉప్పు లేని పప్పు లేగా ఉంటుంది. అంటే నువ్వు మనసుని బయటికి పంపేవనుకు లోకం కనిపిస్తుంది, రూపాలు కనిపిస్తాయి, నామాలు కనిపిస్తాయి, మంచి చెడ్డలు కనిపిస్తాయి. ఆ మనసుని లోపలికి పంపితే నువ్వు జ్ఞానం అవుతావు. మనసుని బయటికి పంపితే రూపాలు కనిపిస్తాయి, నామాలు కనిపిస్తాయి, వస్తువులు కనిపిస్తాయి, నిన్ను బంధించే విషయాలు కనిపిస్తాయి, నిన్ను ఆకర్షించి నిన్ను వ్యామోహపరిచే విషయాలు ఎన్నో ఉన్నాయి లోకంలో, నిన్ను ఆకర్షించే విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కనిపిస్తాయి. నీ మనసుని బాహ్యముఖానికి పంపినప్పుడు ఆ మనసుని లోపలికి పంపితే నువ్వు జ్ఞానం అవుతావు. అంతకంటే ఏం లేదు. బయటకు పంపితే బంధం, లోపలికి పంపితే మోక్షం. బయటకు పంపితే అజ్ఞానం, లోపలికి పంపితే జ్ఞానం. జ్ఞానం ఎక్కడ ఉందనుకుంటున్నామో ఇక్కడ ఉంది, అజ్ఞానం ఎక్కడ ఉందనుకుంటున్నామో ఇక్కడే ఉంది. ఎప్పుడు మా జీవితం పుడుకునే ఇలా సాధనలు చేస్తూ ఉండవలసిందేనా? ఇలా ఎప్పుడు శ్రవణం చేస్తూ ఉండవలసిందేనా? ఈ కార్ల మీద రైళ్ళ మీద ఇలా తిరుగుతూ ఉండవలసిందేనా? ఇంకా మాకు పని పాటు లేదు, ఇలా శ్రవణం చేస్తూ ఉండవలసిందేనే, ఇలా సాధనలు చేస్తూ ఉండవలసిందేనే అన్నాడు. ఎవరో భగవాన్ ఏమో అలా కంగారు పడవలసిన పని లేదు. ఏదో కొంత దూరం ప్రయాణం చెయ్యి, కొంత దూరం వెళ్ళు. నేనే తలంపు యొక్క మూలం దాకా నువ్వు ప్రయాణం చేయక్కర్లేదు. కొంత రవ్వంత నీ మనసుకు అంత దృష్టి కాదు, కొంచెం దూరం ప్రయాణం చెయ్యి. ఆ లోపలన్న వస్తువు అయస్కాంతం ఏ విధంగా అయితే నువ్వు ఆకర్షిస్తుందో అలాగే నువ్వు కొంత దూరం ప్రయాణం చేస్తే లోపలున్న బ్రహ్మము, లోపలున్న చైతన్యము, లోపలున్న ఆనందము, లోపలున్న శాంతి, లోపలున్న నాలెడ్జ్ ఈ జీవుని పట్టుకుని, ఆ పిలక పట్టుకుని వాడి లోపల గెంటుకుంటూ వెళ్ళిపోయి ఆ జీవుని, నా జీవుడు యొక్క లక్షణాలని, ఆ జీవ గుణాలను నాశనం చేసి తన స్వరూపాన్ని నెగ్గిస్తాడు. నువ్వు ప్రయాణం చేయవలసింది కొంత ధరమే. తర్వాత జీవుడు యొక్క పిలక పట్టుకుని వాడి లోతుల్లోకి లోయల్లోకి ఇమ్మసుకుపోతాడు. మాకు ఇదే పనే, ఇంకా ప్రయత్నాలే పనే. ఎక్కడ చూసినా సాధన సాధన సాధన, ఇంకా సాధన చేయటమే పనే. ఇంకో పని పాటు మాకు లేదా? ఇంకా సరే సాధనలు ఎంతసేపు చేస్తాం? అదే కొంతకాలం చెయ్యి, ఏదో కొద్దిపాటు చెయ్యి, కొంచెం రవ్వంతా ముళ్ళంతా చెయ్యి, కొంచెం నీ మనసుకు అంతర్దృష్టి కలిగి, అంతర్దృష్టి కలిగజేసే వరకు నీ ప్రయత్నం. తర్వాత నీ ప్రయత్నంతో సంబంధం లేదు. లోపల ఉన్న బ్రహ్మము, నీ మనసుని, అంతర్ముఖత్వం పొందిన జీవుణ్ణి వాడే చెయ్యి పట్టిన లోపలికి తీసిపోయి వాడిని నాశనం చేసి వాడి స్వరూప బ్రహ్మము తన స్వరూపాన్ని ఎక్కిస్తుంది. ఇప్పుడు ఇదే పనే, ఈ ముక్కు మూసుకోవటాలే పనే, ఈ ప్రాణాయామాలు చేయటే పనే, కూర్చోడాలో నుంచోడాలే పనే. ఇంకా ఎంతకాలం చేయాలి ఈ పని? అంటే ఎంతో కాలం చేయక్కర్లేదు. కొంచెం ఉక్కి విచ్చిన నీకు అంతర్దృష్టి కలిగితే, అంతర్ముఖత్వం కలిగితే సరిపోతుంది. తర్వాత ఈశ్వరుడిని మోసుకుపోతాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకుపోతాడు. వాడిని ఆచరిస్తాడు. నేను పని మొదలుపెట్టాను, నేను తెలుసుకోవాలనే పని మొదలుపెట్టాను. ఎత్తుకడు చూడండి, ఎలా సబ్జెక్ట్ ఎలా ఎత్తుకుంటున్నాడో చూడండి. భగవాన్ అక్షమణంలో వరుణాచరేశ్వరుడు, నిన్ను తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను, కానీ నిన్ను తెలుసుకోవడం లేదు, నాకు సాధ్యం కాదు. పని మొదలుపెట్టాను, ఆ పని పూర్తి చేసే భారం నీకు. అంటే ఈ పని ప్రారంభించాను, నిన్ను తెలుసుకోవాలనే ప్రక్రియ ప్రారంభించాను, అరుణాచరేశ్వరుని దర్శించాలనే పని ప్రారంభించాను. పని అంటే ప్రారంభించాను, కానీ ముగించే శక్తి నాకు లేదు. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. పని అంటే ప్రారంభించాను, ఈ పనిని ముగించే శక్తి నాకు లేదు. పని అంటే ప్రారంభించాను, కానీ పని అంటే ఈ అరుణ, ఈ రమణ స్వామి ఏదో, ఈ రమణ స్వామి ఏదో వంపెట్టుకోను. ఏదో పని ప్రారంభించాడు, అది ముగించే పని ప్రారంభించాడు కాబట్టి నేను ముగించేశాను, వంపెట్టిన లేదు ఈ పని పూర్తి చేసే. నువ్వు పని ప్రారంభించిన మాట నిజమే, కానీ ముగించే శక్తి నాకు లేదు. ఆ ముగించే భారం నీది అని నాకు తెలుసు కూడా. ఇటువంటి అందాలు ఎన్నెన్నో ఉంటాయి అక్షరమణ మరలో. మనం కళ్ళు ఉండి చూసి, చెవులుండి వింటే, అర్థం చేసుకునే హృదయం ఉంటే, మా ఎక్కడో ఉందనుకోకు, అజ్ఞానం ఎక్కడో ఉందనుకోకు, అవిద్య ఎక్కడో ఉందనుకోకు, బంధం ఎక్కడో ఉందనుకోకు. ఏదో ఒక భావన, ఏదో ఒక తలంపు నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఏ భావన అయితే నీకు నేను వ్యక్తమవుతుందో అదే బంధం, అదే అవిద్య, అదే అజ్ఞానం, అదే చిజ్జడ గ్రంథి. నేను ఈ లోకానికి, వస్తువులకి, రూపాలకి, నామాలకి నేను బంధించే గ్రంథి అదేను అయ్యా. దాన్ని చదివిస్తేనే కానీ నీకు జ్ఞానం కలగనే కలగదు, ఈ నాటికైనా ముందు నాటికైనా. మీరు చెప్పడం మాటలు బాగానే చెప్తున్నారు. హృదయంలో ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే సత్య వస్తుందో, ఎక్కడైతే సత్వ వస్తుందో, అక్కడ తీసుకెళ్లి మనస్సును ఉంచమంటున్నారు, అక్కడ మనస్సును ఉంచమంటున్నారు, అక్కడ మనస్సును నిలబెట్టమంటున్నారు. నా మనస్సు అక్కడ ఉండను అంటే ఆ ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు, నా మనస్సు అక్కడ ఉండటం లేదండి, నా మనస్సు అక్కడ ఉండటం లేదు అంటే భగవాన్ ఏమంటున్నారంటే, ఏ మనస్సు ఎప్పుడు హృదయంలో ఉండటం ఇష్టం, మనస్సుకి ఎప్పుడు హృదయంలోనే ఉండటం ఇష్టం, కానీ ఏదో కోరిక, ఏదో ఒక తలంపు, ఏదో ఒక వాసన మనస్సును దగ్గర హృదయంలోంచి దగ్గర తీసుకుని బయటకు తీసుకొచ్చేస్తాం. బాగా అర్థం చేసుకోండి, మనస్సుకు హృదయంలో ఉండటం ఇష్టమే, ఎవరి మనస్సుకైనా హృదయంలో అంటే ఇష్టమే. కానీ నాకు ఇప్పుడు సినిమా జ్ఞాపకం వచ్చింది అనుకోండి, కాబట్టి నా సినిమా తలంపు హృదయంలో మనస్సును తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి సినిమాకి లాక్కుపోతాం. మనస్సుకు సహజంగా హృదయంలో ఉండాలని ఉంటుంది, మనస్సుకు సహజంగా ఉండాలని ఉంటుంది, కానీ ఏదో తలంపు, ఏదో వాసన, ఏదో టెండెన్సీ, ఏదో సంస్కారం దాన్ని శరీరంలోకి తీసుకో అంటే బాహ్య ముఖాన్ని చేసేస్తూ ఉంటాం. అంటే మీరు ఏమడుగుతున్నాడంటే, మీరు అందరూ హృదయంలో ఉండమంటున్నారు, నేను ఉండలేకపోతున్నాను అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకి సమాధానం ఇది, అంటే మీరు మీలో ఏదో తలంపు దానికి మనస్సులో హృదయంలో ఉండాలని ఉంటుంది. ఇప్పుడు అమ్మాయికి పుట్టింటికాడ ఉంది, పని లేకుండా సుఖంగానే ఉంది, అది ఏదో తలంపు జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోతుంది. అలాగే మనసుకు హృదయంలో ఉండాలని ఉంటుంది, కానీ ఏదో జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ బాహ్య మొత్తానికి వచ్చి సహస్రంలోకి వచ్చేస్తుంది, మళ్ళీ రూపాలు కనిపిస్తాయి, నామాలు కనిపిస్తాయి, భోగాలు కనిపిస్తాయి, విషయాలు కనిపిస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అంటే నువ్వు నీ సాధన పేరు చెప్పి ఇప్పుడు కొంతవరకు వెళ్ళు, కొంతవరకే ప్రయాణం చెయ్యి, తర్వాత నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని భగవంతుడు చూస్తాడు. భగవంతుడు చూసి ఆయన ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ నిన్ను మోసుకుపోతాడు. నేను అడగతోటి పని లేదు, నేను అడగతోటి పని లేదు, ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడికి మోసుకుపోతాడు. ఆయన తెలుసుకోవాలనే బుద్ధి నిజమైతే, ఆయన తెలుసుకోవాలనే బుద్ధి నిజమైతే, మీ కాళ్ళు పనిచేసినా, చేతులు పనిచేసినా, ముక్కు గాలి పీల్చుకుంటున్నా, కళ్ళు చూస్తున్నా, చెవులు వింటున్నా, మీకు నిజంగా శాంతి కావాలంటే, మీకు నిజంగా విశ్రాంతి కావాలంటే హృదయం వైపుకి ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడికి మీ మనసును మళ్లించడం నేర్చుకోండి. మీ కాళ్ళు పనిచేయనివ్వండి, మీ కళ్ళును చూడనివ్వండి, మీ చెవులను వినవ్వండి, మీ చేతులతో పని చేసుకోండి, కానీ మీ మనసును ఎక్కడైతే భగవంతున్నాడో భగవంతుడికి మళ్లించడం కొంచెం కొంచెం మీ మనస్సు జరిగి అలా చూసుకోండి. ఇంటికాడ పని మీరు చేసుకోండి, మీరు పని మానక్కర్లేదు, కానీ మీ లోపల మట్టికి మీ మనస్సు భగవంతుడి వైపుకి వెలుగు వైపుకి జరపడం నేర్చుకుంటే, మీ మనస్సును జరపడం నేర్చుకుంటే మీకు శాంతి దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది, సుఖం తెలుస్తుంది. మీ కాళ్ళు పనిచేసినా, చేతులు పనిచేసినా, కళ్ళు చూస్తున్నప్పటికీ మీ విశ్రాంతి చదరదు కదలదు. ఆ రోజుకి ఆ రోజు కొంచెం మెల్లిమెల్లిగా నెమ్మదిగా ఆ స్లోగా ఆ స్టడీగా ఆ నెమ్మదిగా స్లోగా కృష్ణుడు అంటాడు, స్లోగా ఆ స్లోగా ఆ నెమ్మదిగా ఈ మనస్సును కంగారు పెట్టకుండా దానికి నెమ్మదిగా నచ్చ చెప్పి, హృదయాభిముఖంగా ప్రయాణం చేయటం నచ్చ చెప్పి దాన్ని హృదయాభిముఖంగా భగవంతుడి వైపుగా నడిపించడం నేర్చుకోండి. అలా నేర్చుకుంటే మీకు తెలియకుండా మీ మనసులో ఉన్న అలవాట్లు, మీ మనసులో ఉన్న మాలిన్యం, మీ మనసులో ఉన్న తలంపులు, ఇవన్నీ కూడా మీకు తెలియకుండా నేను రాలిపోతూ ఉంటాను. ఆ తలంపులతో మీరు కుస్తీ పట్టక్కర్లేదు. భగవద్ అనుభవం పొందడానికి ఏ తలంపులు, ఏ అలవాట్లు, ఏ వాసనలు మీకు అడ్డొస్తున్నాయో మీరు హృదయాభిముఖంగా ప్రయాణం చేయటం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండానే మీ మనసులో ఉన్న అలవాట్లు కిందకి జారిపోతాయి, మీకు తెలియకుండానే మీ మనసులో ఉన్న తలంపులు రాలిపోతాయి. ఇది వచ్చినట్టు ప్రయాణం చేయటం నేర్చుకోండి. ప్రయాణం చేయటం నేర్చుకుంటే మీ అలవాట్లు, మీ మనస్సులో మాలిన్యం ఉంటే, మీ మనస్సులో మలం ఉంటే అది కూడా నెమ్మదిగా తగ్గిపోవటం ప్రారంభమవుతుంది, కరిగిపోవటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు భాగవతంలో చెప్తాడండి కృష్ణుడు దీనికి, ఎంత పెద్దయనిగైనా, ఎంత బలిసినయనిగైనా, ఎంత పొగరబోతేనిగైనా ఆ సింహాన్ని చూసేటప్పటికీ నాకింత బలం ఉందనుకోదప్పు ఆ ఏనుగు, ఆ సింహాన్ని చూసేటప్పటికీ పరుగు అలాగే పారిపోతాయంటే ఏనుగులు. అదేవిధంగా నీ హృదయంలో ఉన్న చైతన్యం దగ్గరికి వెళ్ళి కొలిగి, నీ మనసు నీ హృదయంలో ఉన్న చైతన్యం దగ్గరికి వెళ్ళి కొలిగి అది కొంత నీకు వ్యక్తమవుతుంటే నీకెంత బండరాలు లాంటి ఏనుగులు లాంటి బలమైనటువంటి వాసనలు కోరికలు ఉన్నప్పటికీ నీకు తెలియకుండానే వాటిని తిరిగి పారిపోతాయి. భగవాన్ ఏదో సబ్జెక్ట్ చెప్పి వదిలేశాడు, అక్కడ ఉదాహరణ ఇచ్చాడు భాగవతంలో కృష్ణుడు. ఈ రమణ మహర్షి గారి బోధ ఒకసారి ఎలా ఉంటుందంటే, సాంబార్ లేకుండా, చట్నీ లేకుండా, కారం లేకుండా, కారపొడి లేకుండా ఉత్తి ఇడ్లీ తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే మీరు తినలేరని ఏదో సాంబార్ మేము కలుపుతూ ఉంటాం. అంచేత నువ్వు ఆ హృదయంలోకి జరుగుతూ ఉంటే ఎంత స్వచ్ఛం అయిపోతా ఉంటావు. ఇదేం టీచింగ్ అండి. ఇప్పుడు నీ మనస్సు అంత చిరాగ్గా ఉంది, పరాగ్గా ఉంది, కానీ హృదయంలోకి జరుగుతుంటే నువ్వు స్వచ్ఛం అయిపోతావు. ఆకాశరంగంలో నలకలు ఉండవు, ఈ నలకలన్నీ పోగొట్టుకుని నీ స్వచ్ఛం హృదయంలోకి జరిగే కొద్ది నువ్వు స్వచ్ఛం అయిపోతావు. అంటే పవిత్రతకి పవిత్రుడు అయిపోతావు, పవిత్రుడికి పాఠాలు చెప్పి పవిత్రత నీకు వచ్చేస్తుంది. ఎలా అవుతావు నువ్వు ఉదయముఖంగా ప్రయాణం చేస్తుంటే ఏమవుతుంది? అలవాట్లు ఎప్పుడైతే పోయో, కుయుక్తులు కుతంత్రాలు ఎప్పుడైతే జారిపోయో, ఈ పాడు అలవాట్లు ఎప్పుడైతే పారిపోయో, అప్పుడు ఏమవుతుందంటే నీ మనస్సు పరిశుద్ధం అవుతుంది. పరిశుద్ధమైన మనస్సు సముద్రంలోకి నదికి వరద వచ్చినప్పుడు ఆ వరద యొక్క వేగం సముద్రంలోకి ఎంత వేగంగా వెళ్ళిపోతుంది వరద నీరు. నీ మనస్సు పరిశుద్ధమైతే, నీ మనస్సు పవిత్రమైతే, నీ మనస్సు ఏకాగ్రమైతే, నీ మనస్సు నిర్మలమైతే, నీ మనస్సు నిశ్చలమైతే అంత దుగ్గుడికి వెళ్ళి కూడా నీళ్ళు లైవ్ అయిపోతుంది. నీ మనస్సు నిర్మలమైన కొద్ది స్వచ్ఛమైన కొద్ది పరుగులు పరుగున గంతులు వేసుకుంటూ హృదయంలోకి వెళ్ళి లైవ్ అయిపోతుంది. అంటే నదికి వరద వచ్చినప్పుడు ఎంత తీవ్ర యాడంతో వెళ్ళి సముద్రంలో కలుస్తుందో, నీ మనస్సు కూడా దాన్ని మాలిన్యం పోగొట్టుకున్నప్పుడు అంత వడివడి వెళ్ళి హృదయంలో కలుస్తుంది, అది లైన్ అవుతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే నువ్వు అణిగిపోవాలి, నేను అణిగిపోవాలి, కానీ అప్పుడు కదా నాకు సిగ్గు వదిలేదు అంటున్నారు భగవాన్. అంటే నువ్వు అణిగిపోతే, నేను అణిగిపోతే బేద బుద్ధి పోతుంది, బేద బుద్ధి పోతే ఏం పోతున్నామా? సిగ్గు పోతుంది. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, మీకు అందరికీ ఈ మాట ఉపయోగపడుతుంది. వివేకం అంటే ఏమిటంటే, స్వామివారు వాసుదేవ స్వామి వారు చెప్పింది ఏంటంటే, ప్రపంచంలో మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది, ఏది మంచి ఏది చెడ్డని గ్రహించి ఆ చెడ్డను వదిలేసి మంచిని స్వీకరించడమే మీ వివేకానికి గుర్తు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గిరి రూపమైన టీ కరుణా సముద్రమా కృప చేసిన నుయలము అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల Thank you all.